ఐదో కీర్తన క్షమించండి, సామ్ 18 35వ వచనం నుండి, సామ్ 18:35 కీర్తనలు 18:35 నుండి. నీ రక్షణ కేడమును నీవు నాకు అందించుచున్నావు, నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనెను, నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను. నా పాదములకు చోటు విశాల పరిచితివి, నా చీలమండలు బెణకలేదు. నా శత్రువులను తరిమి పట్టుకుందును, వారిని నశింప చేయు వరకు నేను తిరుగను. 37 వరకు గమనించండి, ఆయన మీతో చెప్తున్నటువంటి మాట స్పష్టంగా ఉంది కదా, దేవుని యొక్క మాట. దేవుని యొక్క రక్షణను దేవుడు నీకు అందిస్తున్నాడు, అంతేకాదు ఆయన కుడి చెయ్యి నిన్నేం చేయబోతుంది, ఆదుకోబోతుంది. ఒకసారి మీ పక్క వాళ్ళు చెప్పండి, దేవుని కుడి హస్తం నిన్ను పట్టుకుంటుంది, నిన్ను ఆదుకుంటుంది, ఆయన నిన్ను గొప్ప చేస్తున్నాడు, నీ పాదాలకు చోటుంది, నీ చీలమండలు బెణకలేదు, నీ శత్రువులు తరిమపడతారు, వారు నాశనం అవుతారు. ఏ శత్రువు చేత అయితే నువ్వు తరంబడుతున్నావో, ఏ మనిషి అయితే, ఏ పరిస్థితి అయితే, ఏ వ్యవస్థ అయితే, ఏ రోగం అయితే, ఏ మాట అయితే నిన్ను నలగగొట్టేస్తా ఉందో, ఆ నలగగొడుతున్న ప్రతి పరిస్థితికి దేవుడు చక్కటి విడుదలనిస్తానంటున్నాడు. నీ పాదములు బెణకనివ్వలేదు, నీ చీలమండలు తొట్టిపొల్లుడు. ఆ ప్రదేశంలో నిన్ను కునుకడు, నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు గనక తన చేతులతో నిన్ను పట్టుకుంటాడు. తన దూతలకు ఆజ్ఞాపించి నీ పాదములకు రాయి తగలకుండా సహాయం చేస్తానని మాట ఇస్తున్నాడు. కాబట్టి ఆయన వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు, నీతో ఉన్నాడు, నీ జీవితాన్ని అంతటిని కాచుకుంటున్నవాడు, నిన్ను మరొక కొత్త సంవత్సరంలోకి నడిపించడానికి ఆయన గొప్ప ఆశ కలిగి ఉన్నాడు. అందును బట్టి దేవుడు నామానికి ఘనత మహిమ ప్రభావాలు కలుగునుగాక. ఆమెన్. మరి ధైర్యం వహించి దేవుని యొక్క మాటతో విశ్వాసాన్ని ముందు కొనసాగించుకోవడానికి ప్రతి ఒక్కరూ కూడా సంసిద్ధపరచబడదాం. ఆయన మాట భూమి ఆకాశంలో గతించిన ఎప్పుడూ కూడా అది మారని మాట, మార్పు లేని దేవుడు మనతో ఉన్నాడు. ఈరోజు నీతో చెప్తున్నాడు, నీ పరిస్థితి అంతా చూస్తున్నాను కాబట్టి, నీ దుఃఖమంతా చూస్తున్నాను, నీ వేదనంతా చూస్తున్నాను, నీ ఇబ్బందులన్నీ నాకు తెలుసు, కానీ ఆ పరిస్థితుల్లో సైతం నేను నీ దగ్గరకు వచ్చి నీ పక్షంగా నేను కాచుకుంటాను, నా రక్షణ నీకు ఇస్తాను, నా చెయ్యి నిన్ను పట్టుకుంటుందని చెప్తున్నాడు. కాబట్టి మీరు విచారించద్దు, మనుషులను ఆశ్రయించట కంటే, నరులను ఆశ్రయించట కంటే, రాజులను ఆశ్రయించట కంటే, గుర్రముల కాలిపిక్కల సత్వేంద్రులను ఆశ్రయించట కంటే, యెహోవాను ఆశ్రయించుట నరునికి మేలు. దేవుని దగ్గరికి రండి, అప్పుడు ఆయన మీ దగ్గరికి వస్తాడు. మిమ్మల్ని విడిచిపోడు, మిమ్మల్ని దాటిపోడు, మిమ్మల్ని దూరంగా తోసివాడు. ఆయన ఎట్టి పరిస్థితులు ఆయన దగ్గరికి వచ్చిన వారిని జాలితో హత్తుకునే దేవుడు. సో నిన్ను ఎప్పుడు ఆయన కనికరము నీ పక్షంగా ఉండి నిన్ను సహాయం చేయడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచి, దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. ప్రభు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈ దినము దేవుని యొక్క మాట వినటానికి కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఆయా ప్రదేశాలలో దేవుని వర్తమానం వింటున్నటువంటి వారికి, ఈరోజు నూతనంగా వచ్చినటువంటి వారికి ప్రభునామంలో శుభాహ్వానాన్ని తెలియజేస్తున్నాను. మరి దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళదాం. ఈరోజు చాలా ప్రాముఖ్యమైనటువంటి రోజని ప్రపంచంలో మనుషులందరూ కూడా ఆనందిస్తున్న రోజు. ఏమిటి ఈ రోజుకున్నటువంటి గొప్పతనం అంటే, అందరూ చెప్పేది క్రిస్మస్. క్రిస్మస్ అంటే ఏంటి అని అంటే, యేసుప్రభు వారు పుట్టాడు అనేటువంటి విషయం. నిజానికి ఎప్పుడూ లేనంతగా ఈ సోషల్ మీడియా ప్రభావం వల్ల చాలా ఎక్కువగా క్రిస్టియన్ ఎడ్యుకేషన్ జరిగింది ఈ సంవత్సరంలో. ఐ కెన్ సే దిస్ ఓన్లీ క్రిస్టియన్ ఎడ్యుకేషన్. క్రిస్టియన్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి అని అంటే, చాలామంది మీరు చూసినట్లయితే శాంతాక్లాస్ ఎవరు, క్రిస్మస్ తాత, ఆయన్ని ఆరాధించడం, ఆయనకు ప్రార్థన చేయడం, అవసరమైతే ఆయన వేషాలు కూడా వేసుకోవడం కొంచెం ఎక్కువైపోయింది. మరి ఇంకో కొంతమంది క్రిస్మస్ ట్రీని పెట్టడం, దానికి మొక్కడం, దానిని ఆరాధించడం, దానిని ప్రార్థన చేయడం, దాన్ని అలంకరించడం చాలా ఎడ్యుకేట్ చేయబడ్డారు. మరికొంతమందికి ఈ క్రిస్మస్ ఒక అద్భుతమైన సెలబ్రేషన్గా మారిపోయింది. కొత్త బట్టలు, మంచి గ్రీటింగ్ కార్డులు, ఇంటిని వంటిని డెకరేషన్లు, రకరకాల పరిస్థితుల్లో ఒక అత్యానంద భరితులై అనే పదాన్ని తీసుకుని వీళ్ళు అత్యానందం పొందేశారు ఈ రోజుల్లో. నిజానికి మూడు రకాల ప్రజలు మనం ఈ సంవత్సరంలో ఎక్కువ మందిని చూసాం. ఇలాంటి బోధ నేను చేయాలని ఎప్పుడు అనుకోలే, వస్తుందని కూడా రాలా అనుకోలే. కానీ దేవుని యొక్క పద్ధతులు ఈ కాలాన్ని బట్టి చూసినప్పుడు పగటికి పగలు మనకి కొన్ని విషయాలను వివరిస్తుంది కాబట్టి వాటిలోనికి వెళ్ళాలి అని నేను కూడా ప్రేరేపించబడ్డాను. మరి ఏ అనేటువంటి గ్రూపు ఎప్పుడు ఏం చేస్తుందంటే, చెయ్యకపోతే ఎలాగా అనండి ఒకసారి, క్రిస్మస్ చేసుకోకపోతే ఎలాగా, ఇది ప్రాబ్లం. పండగ కాదా, వాళ్ళే క్రిస్మస్ చేయకపోతే ఎలాగా అనేవాళ్ళు ఏమంటారు తెలుసా, ఇది పండగ కాదా. మరి కొంచెం అడ్వాన్స్డ్ స్పిరిచువల్స్ ఏమంటారు తెలుసా, స్వార్థ కదండి, ఏది? క్రిస్మస్ అంటే సువార్తే కదా, సువార్త చెప్పడానికే కదా మనం ఉపయోగించుకుంటే తప్పేముంది. ఇది ఏ గ్రూప్? బి గ్రూప్ ఏంటంటే చెయ్యిపోతే నష్టమా? వాళ్ళు ఏమన్నారు? చెయ్యిపోతే ఎలాగన్నారు? బి గ్రూప్ ఏమంటుంది? చెయ్యిపోతే ఏమైనా నష్టం కలుగుద్దా? మరి ఒక్కరోజేనా? ఒక్కరోజేనా? ఏది వీళ్ళని బండ ఒక్కరోజేనా? క్రిస్మస్ అంటే ఒత్తప్పుడు ఏం లేదా అన్నాడు. మరి ఒత్తప్పుడు గురించి ఇందాకేమన్నారు వాళ్ళు? సువార్తే కదా అన్నారు. వీళ్ళేమంటారు తెలితే ఒక్కరోజేనా, ఒత్తప్పుడు సువార్త కాదా అని అడుగుతున్నారు. ఈ గ్రూప్ కాదా అని అడిగితే మన దగ్గర ప్రశ్న లేదు. మూడో గ్రూప్ ఏముందో తెలుసా? డిసెంబర్ 25 ఎందుకు? ఇది రుజువులు ఆధారాలు కలిగిన బ్యాచ్ క్రిస్టియన్స్. ఓన్లీ 25 ఎందుకు చేయాలి? జూలై 7 ఎందుకు చేస్తారు? జాన్ 7 ఎందుకు చేస్తారు? లేకపోతే పలానా రోజు? చాలా రకాలు. మన క్రైస్తవ పండితులు బ్రదర్ కోన సౌర్బాబు గారు, ఎడ్వర్డ్ విలియమ్స్ గారు, ఇటువంటి బాగా బైబిల్ పండితులు చక్కగా చారిత్రక ఆధారాలు తీసుకొని ప్రూఫ్ చేసి పెడుతున్నారు. ఇదిగో డిసెంబర్ 25 అనడానికి రుజువులు ఇవ్వగో, కాబట్టి మీరు నమ్మాల్సిందే, నమ్మకపోతే చూసుకొని నరకం వెళ్ళిపోతారు అన్నట్లుగా వాళ్ళు చూపించి వాళ్ళు చాలా తెలివిగా ఏం చేస్తారు తెలుసా? మరి ఈ ప్రూఫ్ చేసిన తర్వాత యేసుప్రభు 25 తారీఖున పుట్టారని చెప్పారు, కానీ ఆరాధించాల ఉద్దానాలు చెప్పట్లా. ద డేట్ వాజ్ డిస్క్లోజ్డ్, దట్స్ ఆల్. ఆ తర్వాత నీ ఇష్టం బాబు, మేమేమి బైబిల్ చెప్పలేదు కాబట్టి మేము చెప్పమని చెప్పి వాళ్ళు విడిచిపెట్టారు. మరి చేసేవాళ్ళు చేయని వాళ్ళ సంగతి ఏమో నాకు తెలియదు, కానీ వాళ్ళు ప్రూఫ్ చేసినటువంటిప్పుడు నేను వాళ్ళని అడిగాను కూడా, అనయా యేసుప్రభు పుట్టాడని మీరు డేట్లు కరెక్ట్గా చెప్తారు, టైం కూడా చెప్పాడు అనయా. ఇంతవరకు ఎవరు టైం చెప్పలేకపోయారు, ఎన్ని గంటలకి ఎన్ని నిమిషాలకి మీరు పుట్టినప్పుడు టైం ఉందా లేదా? సో మరి వాళ్ళు పుట్టినప్పుడు సన్ క్లాక్ ఉంది కదా, సన్డైల్ ఉంది కదా, మరి దాన్ని బట్టి అని చెప్పాలి. మరి చెప్పలేకపోయారు, ఎందుకో తెలియదు. సరే, ఇంతకీ డూ అని డోంట్ అని వాళ్ళు చెప్పలేదు కాబట్టి దాని గురించి బయటకు వచ్చేసి మనల్ని దేవుని ఆత్మకు అప్పగించేసుకున్న వారి పక్షంగా మనం కొంచెం లోపలికి వెళ్ళి ఈరోజు లేఖనాలలో నుంచి యేసు ప్రభు వారు పుట్టాడు అనడానికి నేనేమి ఆధారాలు చూపించను, కానీ ఎందుకు పుట్టాడు అనడానికి మాత్రం ఆధారాలు చూపిస్తాను. వాటిని ఈరోజు మనం లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించేద్దాం. నిజంగా ఎంత గర్వించదగ్గ క్రైస్తవ్యంలో మనం ఉన్నామంటే, కృష్ణుడు బర్త్డే ఎప్పుడు? కృష్ణాష్టమి అన్న రోజు. కృష్ణాష్టమి రోజు ఏం జరిగిందంటే కృష్ణుడు బర్త్డే. ఏ రోజు, ఏ క్యాలెండరు, ఏ సంవత్సరం, ఎన్ని గంటలు, ఎన్ని వివాదాలు లేవు. అల్లా ఎప్పుడు పుట్టాడు? అదే మొప్పని మహమ్మద్ గారు ఎప్పుడు పుట్టాడు? వివాదాలు లేవు. గురునానక్ గారు ఎప్పుడు పుట్టారు? సిక్కు మత గురువు. వివాదాలు లేవు. బుద్ధుడు ఎప్పుడు పుట్టాడు? ఎన్ని గంటలకి, ఎన్ని నిమిషాలకి, ఏ రోజు? అసలు ఏ బుద్ధ జయంతి అంటే బుద్ధ జయంతి అంతే, చేసుకున్నాం అంతే. ఈ క్రైస్తవ జయంతికి మాత్రం ఎన్ని గొడవలు ఈ సోషల్ మీడియాలో, వాట్సాప్లో, ఫేస్బుక్లో విపరీతమైన ప్రసంగాలు, ఎన్నో రకాలైనటువంటి విపరీత గొడవలు జరిగిపోయినాయి. సరే, ఏదేమైనా లూకాసు వార్త 2:34 వచ్చిన ఒకసారి చూడండి. కొంచెం ఈరోజు నాతో భరించి లేఖనాలను పరిశోధిద్దాం. ఎందుకు ఇన్ని విషయాలు మీతో చెప్పాలనుకుంటున్నారంటే, రాబోతున్న కాలంలో ఈ సత్యవాక్యం కనపడదు, ఈ బైబిల్ ఉండదు. బైబిల్ని వారు వేరొక విధంగా రాసేస్తారు. ఆ బైబిల్ రాసేసిన తర్వాత వాస్తవం ఏంటో తెలియక అబద్ధాన్ని నమ్ముతారు. ఆ రోజు నువ్వు నీ పిల్లలకి, లేదు మేము విన్నాము, వాక్యాలు చూసాము ఆ రోజు అని ఈ మాటను నువ్వు ధృవీకరించుకోవడానికి ఈ రోజు నువ్వు లేఖనాలను కరెక్ట్గా పరిశోధించాలి. చూడు లూకాసు వార్త 2:34 భక్తుడైనటువంటి సుమయోను అనేక సంవత్సరాలు దేవుని మందిరాన్ని పట్టుకుని ఉన్నటువంటి ఆ వ్యక్తి ఒక వివాదమైన ఒక మాట చెప్పాడు. 34 సుమయోను వారిని దీవించి లూక్ గోస్పల్ చాప్టర్ 2:34 లూకాసు వార్త 2:34 సుమయోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇజ్రాయేలు అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గురుతుగా ఆయన నియమింపబడి ఉన్నాడు. ఎవరి గురించి చెప్తున్నాడు ఆయన? యేసుప్రభు చిన్నపిల్లవాడిగా సున్నతి చేయబడి దేవుని మందిరంలోకి తీసుకొచ్చిన 8వ రోజు, అంటే ఆ రోజు వచ్చిన వెంటనే ఆయన పట్టుకుని ఆయన చెప్తున్నాడు, ఈజ్ ఎ కాంట్రవర్షియల్ సైన్, వివాదాస్పదమైన గుర్తు అవుతాడు, అందరికీ వివాదం అవుతాడు. కొంతమంది అవునంటే వాళ్ళకి వివాదం, కాదంటే వాళ్ళకి వివాదం. ఎక్కడా కూడా ఆయనతో సమాధానం దొరుకుతుందని బైబిల్ చెప్పలా. ఆయన పేరు సమాధానకర్త, ఆయన ఇచ్చేది సమాధానం, కానీ నేను మీకు వివాదం పెట్టడానికి వచ్చాను, జాగ్రత్త అని చెప్తాడు ఆయన. ఎందుకు? ఇది వివాదాస్పదమైనటువంటి పద్ధతిగా కనపడతాడు. వినేవాడికి ఒకలా కనపడుతుంది, కానీ చూసేవాడికి ఒకలా కనపడుతుంది, అర్థం మరొకలాగా అవుతూ ఉంటుంది. అందుకు వివాదాస్పదమైన గుర్తుగా యేసు ఎప్పుడు నిలబడతాడు నీ ఆత్మీయ జీవితానికి, దానిని జాగ్రత్తగా అర్థం చేసుకుని ముందుకు వెళ్ళాలి. క్రైస్తవులకే ఈరోజు యేసు ప్రభు చాలామందికి అర్థం కాల. మరి అన్యుడు విమర్శించడంలో తప్పేముంది, వాళ్ళు చాలామంది మాట్లాడతారు. కొంచెం జాగ్రత్తగా వెళ్ళటానికి ప్రయత్నించేద్దాం. అయితే యేసు ప్రభు గురించి పుట్టవలసినటువంటి విషయాలను కనుక పరిశీలిస్తే, చాలా విషయాల్లో మనకి బైబిల్లో ఉన్న మర్మం అంతా కూడా ఓపెన్ చేయబడుతుంది, పూర్తిగా ఓపెన్ అయిపోద్ది. మీరు చెప్పండి, చూసిన మేర చూడకన మేర? ఎంతమంది ఇక్కడ చూస్తేనే నమ్ముతామని ఎవరు ఉన్నారు? లేదండి, యేసు ప్రభుని చూడకుండా నమ్మేమని ఎవరు ఉన్నారు? ఒకసారి చేయత్తండి, చూసి నమ్మిన వాళ్ళు చేయత్తండి. ముందు మేము చూస్తేనే నమ్ముతాం అనేవాళ్ళు ఒక్కొక్కళ్ళు లేరు ఇక్కడ. పోనీ మేము చూడకుండానే నమ్ముతామనే వాళ్ళు ఎత్తండి. ఓ అందరు ఎత్తున్నారా? ఇంకా ఉన్నారు ఎవరైనా? మీరు చూడకుండా కూడా యేసు ప్రభువుని నమ్మారు, విశ్వాసం ఇచ్చారు, అందును బట్టి మీరు క్రైస్తవులు అనేటువంటి అన్నారు. మరి ఇప్పటికీ నేను నిన్న మొన్న ఫేస్బుక్లో ఒక తమ్ముడు చూపించాడు. ఏంటంటే మరి ఒక దేవుని యొక్క సేవలో అత్యంత బలముగా దేవుని చేత వాడబడుతున్నటువంటి భార్యాభర్తలు ఇద్దరు కూడా బెత్లెహేంకి వెళ్ళి యేసు ప్రభు వారు పుట్టినటువంటి ప్రదేశం అని చెప్పబడుతున్న ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ కూర్చుని అక్కడ చూపిస్తూ అక్కడి నుంచి ప్రజలందరికీ ప్రార్థన చేస్తున్నారు. ఇదిగో యేసు ప్రభు ఇక్కడ పుట్టాడు చూడండి, ఇక్కడ నుంచి దేవుడు సమాధానం మీకు ఇస్తున్నాడు చూడండి అని చెప్పాడు. అక్కడ నుంచి ప్రార్థన చేస్తుంటే అందరూ టీవీల ముందు చేతులు ఎత్తి దాన్ని అంటుకున్నారంట. నాకు అర్థం కాలేదు, వీళ్ళు చూసి నమ్మారా చూడకుండా నమ్మారా? వెళ్ళి చూసొచ్చి నమ్ముతారా? ఈరోజు చాలామంది వెళ్ళి చూసి నమ్మకానికి యాడ్ చేయాల్సుకున్న పని లేదు, నువ్వు విశ్వాసాన్ని బట్టి చూడకుండానే నమ్ముతున్నావు. సో ఈరోజు యేసుక్రీస్తుని చూడకుండా నమ్ముతున్న నీ జీవితంలో ప్రత్యక్షంగా చూసే అనుభవంలోకి వద్దాం. యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనం, John 1:1, త్వర త్వరగా లేఖనాలు తీయండి. ఆది యందు వాక్యం ఉండెను, John 1:1, యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనం, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఈ మాట ఎంతమందికి తెలుసు? తెలీదు. చాలా మందికి తెలుసు కదా, కంటతోవచ్చు కదా. ఏం మళ్ళీ చెప్తున్నాను, ఆది యందు వాక్యము ఉండేది, ఆ వాక్యము దేవుడై ఉండేది, నా దేవుని యందు ఉండేది, ఆ వాక్యమే దేవుడిగా ఉండేది. రెండవ వచనం ఏం చెప్తుంది? ఆయన ఆది యందు దేవుని యందు ఉండెను సమస్తము. ఇప్పుడు నువ్వు చూస్తున్నవన్నీ ఎవరి మూలంగా కలిగాయి? ఆయన ఎవరు? ఆయన దగ్గర ఉంది, ఆయన దగ్గర ఉండెను, ఆయన యొద్ద ఉండెను. అందుకే ఆ పైన వాక్యము ఆయన అనే పదాలు చెప్పబడుతూ ఉన్నాయి. మంచిది. మరి ఆది కాండ మొదటి అధ్యాయం మొదటి వచనం ఏం చెప్తుంది? ఇక్కడ కూడా ఆది యందు. ఎవరి ఆది? హూ ఇస్ దిస్? Genesis 1:1, ఇన్ ద బిగినింగ్. ఆది అనగా ఇన్ ద బిగినింగ్, ప్రారంభం. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం ఎందు వచ్చిన చూడండి, Revelation 1:8. క్విగ్గా చాలా చక్కటి విషయాలు మీరు అర్థం చేసుకుంటారు ఈరోజు. దయచేసి నన్ను పోగొట్టుకోకండి, నా మాటలను విడిచిపెట్టకండి. బీ కంటిన్యూగా నాతో క్లింగ్ అయి ఉండండి. ఆ లైన్ ఎక్కడ మీరు మిస్ అయినా ఆ స్టోరీలో ఒక పూస పోద్ది. జాగ్రత్త. 1:8, ఆల్ఫాయు ఒమేగాయు నేనే. ఒక మాట చెప్తున్నాను, వర్తమానము భూతకాలము భవిష్యత్ కాలంలో ఉండేవాడను నేనే అని సర్వాధికారియగు దేవుడగు ప్రభువు సెలవిచ్చున్నాడు. 22:13, Revelation 22:13, బయట కూర్చున్న వారు పైన కూర్చున్న వారు ప్రతి ఒక్క లేఖనాలు తీసి చూడండి. 22:13 ఏం చెప్తున్నాడు? నేనే ఆల్ఫాయు ఒమేగాయు, మొదటివాడును కడపటివాడును ఆదియు అంతమై ఉన్నాను. సో ఇన్ ద బిగినింగ్ అనే పదం దగ్గర ఆది అనే పదం వచ్చింది. ఆది అనే పదాన్ని యేసు అనే పదం ఆల్ఫాతో చెప్తున్నాడు, లేక మొదటివాడు అని చెప్తున్నాడు. ఇప్పుడు ఒకసారి α=Jesus అని చెప్పచ్చా చెప్పలేమా? ఆల్ఫా ఒమేగా ఆయనప్పుడు α=Jesus, ఒమేగా=Jesus, యేసు. ఇప్పుడు ఆదిని తీసుకెళ్ళి అక్కడ పెట్టండి. Genesis 1:1, ఎవరు? యేసు యందు దేవుడు భూమిని ఆకాశమును సృజించెను. ఇప్పుడు యోహాను 1:1 చదవండి, అర్థమవుతుంది. యేసుయు యందు వాక్యం ఉండెను, వాక్యము బదులు యేసు దేవుని యొద్ద ఉండెను, వాక్యము బదులు యేసు దేవుడై ఉండెను, ఆయన యేసు ఆది యందు, మళ్ళీ యేసు యందు దేవుని, యేసు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను. ఇప్పుడు యేసులో సమస్తము కలిగాయి, యేసు ద్వారా సమస్తం ఏర్పడ్డాయి, యేసులో మనమందరము సృష్టించబడి ఉన్నాం. రైట్, ఇక్కడ వరకు అందరికి అర్థమైందా? మంచిది. ఇప్పుడు చరిత్రలో కొంచెం వెనక్కి వెళ్ళి ఏం జరిగిందో చెప్తాను. బిగినింగ్, సృష్టి ప్రారంభమైనప్పటి నుంచి దేవుని దగ్గర యేసు ఉన్నాడు. ఆ యేసు నరావతారిగా రావడానికి, లేక ఈ భూమి మీద పుట్టడానికి ఉండవలసిన ఒక ప్రత్యేకమైన కారణం మనకు బైబిల్ స్పష్టంగా చెప్తుంది. అది చాలా మంది పట్టుకోలేకపోయారు. అదేంటో ఈరోజు మీతో మాట్లాడుతున్నాను, గమనించండి దేవుని యొక్క మాటలో నుంచి. మరి యేసు సృష్టి ప్రారంభించబడినప్పుడు ఆదాముని తయారు చేసేటప్పుడు దేవుని దగ్గర ప్రణాళిక ఉందా లేదా? ఆదాముని మానవ రూపంలో ఎందుకు తయారు చేసి చేయాల్సి వచ్చిందో తెలుసా? ఎవరి రూపంలో ఉన్నాడు ఆదాము అని చెప్తుంది బైబిలు? దేవుని రూపము, దేవుని స్వభావము, దేవుని పోలిక. అంటే దేవుని యొక్క స్వరూపంలో తయారు చేయాలని అంటే దేవుని ఏ రూపమో ఇమేజ్లో ఉన్నాడు అదే ఇమేజ్లో ఉన్నాడు. అనంత శక్తి కలిగినటువంటి దేవుడు, అనంత ప్రభావము కలిగినటువంటి దేవుడు, అమరత్వము కలిగిన దేవుడు, 1000 కోటి సూర్య తేజోమయమైనటువంటి దేవుడు. ఆయన దేవుని యొక్క వాక్యముల నుంచి మనం చూసినప్పుడు సమీపించరాని తేజస్సు, ఎవడు అక్కడికి వెళ్ళలేని అమరత్వము కలిగిన వాడు అని చెప్తుంది. సో ఓమ్నిపొటెంట్ ఎల్ షద్దాయ్ ద గాడ్. అసలు ఆ సర్వశక్తినికి నువ్వు రూపాన్ని ఒకదాన్ని తయారు చేయలేం, కానీ అతను ఎవరి రూపంలో ఉన్నాడట, కుమారుడైన యేసుక్రీస్తు అనేటువంటి శరీర రూపంలో ఉన్నాడు. ఇస్ వన్ ఆఫ్ ద ఇమేజ్ వాజ్ జస్ట్ లైక్ ఎ ఫ్లష్. ఆయన రూపంలో, ఎవరి రూపం, యేసు రూపంలో ఇక్కడ ఉన్న ఆదాముని, మొదటి ఆదాముని దేవుడు తయారు చేశాడు. కడపటి ఆదాము ఎవరు? యేసు. మరి యేసుని కడపటి ఆదామును ఎందుకు పోల్చాడు? ఏ దేవుని యొక్క స్వరూపంలో అయితే, శరీరముతోనైతే, స్వభావంతో అయితే భూమి మీద మొదటి మానవుడు తయారయ్యాడో, కడపటి మానవుడుగా వచ్చిన యేసు కూడా అదే శరీరంతో, అదే స్వభావంతో, అదే స్వరూపంతో భూమి మీదకు వచ్చాడు. సో బోత్ బిగినింగ్ ఆడమ్ అండ్ ఎండింగ్ ఆదాం, మొదటి ఆదాము, కడపటి ఆదాము, ఇద్దరు ఒకే రూపంలో ఉన్న మానవ శరీరాలు. దానికి పేరేం పెట్టుకున్నామంటే మానవుడు అని పేరు పెట్టుకున్నాం, లేక రక్తమాంసాలు కలిగిన శరీరి అని పేరు పెట్టుకుందాం కాసేపు, రైట్? ఇప్పుడు దేవుడు మొట్టమొదటి చూశాడు, ఆదాముకి చెప్పేశాడు, ఆదాములో నుంచి మొట్టమొదటి క్రియేషన్ ఏంటో చెప్పండి. 7 రోజులు సెలవు తీసుకున్న తర్వాత దేవుడు చేసిన సెకండ్ క్రియేషన్ అని చెప్పాలి. హవ్వా, ద సెకండ్ జనరేషన్, లేక సెకండ్ వెర్షన్, ఆడంలో నుంచి బయటికి తీశాడు. ఏమంటే దేవుడు భూమిలో నుంచి పుట్టించేటప్పుడు చేతులతో చేశాడా, నోటితో చెప్పాడా? చెట్లు, జంతువులు, చేపలు, ఆకాశంను వేరు చేయడం, అన్నిటికీ సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలను ఏర్పాటు చేయడం, అన్నిటి దేంతో? సో మీకు అర్థమైంది ఏంటంటే దేవుడు అన్నిటినీ చెయ్యగలడు, నోటితో చెప్పగలడు, ఆశ్చర్యమైన కార్యాలు నోటితో సృష్టించగలడు. కానీ మానవుని చేసేటప్పుడు ఆయన చేసిన మరొక అద్భుతం ఏంటో తెలుసా? చేతులతో కూడా దేవుడు చెయ్యగలడని చేశాడు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఇక్కడ మాట మార్చుకోవడమే మీ మనసుకు అర్థం కావాలి. దేవుడు నోటితో సమస్తము చేయగలిగిన వాడు, చేతులతో కూడా చేయగలిగిన వాడు. దేవునికి స్తోత్రం. ఆ చేతులతో చేసిన సృష్టి నువ్వు నేను. ఏమండి, ఈ లోకంలో చేసినటువంటి నోటి మాటతో చేసిన వాటికి ఎవరో డార్విన్ చెప్పాడు, లేకపోతే ప్రోటోజోవా నుంచి ఏకకణ జీవి బహుకణగా జీవి, ఇవన్నీ పక్కకు పెడితే సృష్టిలో ఆరంభంలో ఆదాము ఏ జంతువుకి ఏ పేరు పెట్టాడో ఇన్ని వేల సంవత్సరాలు కూడా అదే పేరు ఉంది. అంటే మార్పు లేదు, జీవ ప్రమాణ సిద్ధాంతం ఏమీ లేదని మనకు అర్థమవుతుంది. మరి మానవుడిని చేతులతో తయారు చేసిన తర్వాత, దేవుని కంటే కొంచెం తక్కువ వాడిగా తయారు చేసిన తర్వాత, దేవుని పోలికలో, దేవుని స్వభావంలో, దేవుని యొక్క రూపంలో తయారు చేసిన తర్వాత, సొంతంగా ఆలోచించే శక్తి దేవునికి ఉంటుందా ఉండదా? మరి దేవుని రూపంలో, స్వభావంలో ఉన్న వ్యక్తికి ఉంటుందా ఉండదా? దేవుని యొక్క ఆలోచన విధానము, మానవుని యొక్క ఆలోచన విధానం ఒకేలా ఉంటాయా ఉండవా మరి? సో దేవుడు ఏదైతే చేయాలనుకున్నాడో ఆదాముని అదే విధిగా తయారు చేశాడు దేవుడు. ప్రాబ్లం ఏమైందంటే, దేవునికి ఎవడు ఆలోచనలు ఎలా చెప్పలేడో, ఈ ఆదాముకి ఎవడు ఆలోచన చెప్పేవాడు లేడు, అవ్వమ్మ కూడా ఆలోచన చెప్పలేదు. అందుకని వాళ్ళు వెళ్ళి ఏదైతే వద్దని చెప్పారో అది తినడానికి వాళ్ళు వెళ్ళినప్పుడు దేవుడు వాళ్ళని ఆపలేకపోయాడు. బికాజ్ వాళ్ళు ఎవరి ఇమేజ్లో ఉన్నారు. మరి ఇంకొకడు వచ్చి ఎలా చెప్తే, ఏ నువ్వెవడో నాకు చెప్పడానికి అనేస్తాడు. కానీ వెళ్ళి అవ్వమ్మ దాని లోపల నుంచి వచ్చింది, తనకు సాటిది కాబట్టి తను చెప్పి తీసుకుని తిన వెంటనే ఆయన కూడా తినాడు. పాపం వచ్చేసింది, పాపానికి జీతం శిక్ష వచ్చేసింది. 3వ అధ్యాయము, ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనంలో దేవుని యొక్క మాట కూడా వచ్చేసింది. ఏం జరిగిందో చూద్దాం. జెనసిస్ 3:15, మరియు నీకును, స్త్రీకిని, నీ సంతానకిని, ఆమె సంతానమునకును. ఏమొస్తుంది? గొడవలు వస్తాయి, వైరం వస్తుంది. ఏది? ఫుట్ నోట్ చూడు, ఆయన అది తీసి ఇప్పుడు పక్కన పెట్టు. ఆయన నిన్ను, మీ బైబిల్ ఉందా లేదా? అది అనే దగ్గర కింద ఫుట్ నోట్లు ఏముంది? ఆయన నిన్ను ఏం చేస్తాడు? తల మీద కొట్టును. ఏమండి, మొదటి పాపం మనందరికీ తెలుసు, బైబిల్ చెప్పింది. ఎవరైనా చూస్తారా వెళ్ళి ఎరుసలేంకి? లేదా ఆదాం ఎక్కడ ఏ తోటలో ఉన్నాడు, ఎక్కడికైనా వెళ్ళి చూసి వచ్చారా? ఏంటి, ఎక్కడ చూడలేదు. మరి మీరు నమ్ముతున్నారు, బైబిల్ చెప్తుంది కాబట్టి. పాపం చేశారు, శిక్ష వచ్చింది, దేవుడు వచ్చాడు, మాట్లాడాడు, గట్టిగా చెప్పాడు, ఒక కుమారుడు వస్తాడు, ఆయన నిన్ను తల మీద కొడతాడని చెప్పేశాడు. ఇప్పుడు దేవుడు తన ప్రజలకు ఒక ప్రత్యక్షమైన ప్రణాళిక వేశాడు. ఏంటట, ప్రత్యక్షమైన గుడారంలో దేవుడు తన ప్రసన్నతను ఇజ్రాయేల్ ప్రజలకి కనపరచుకోవడం ప్రారంభించాడు. ద టాబర్నికల్, ఎప్పుడైతే ఈ ప్రత్యక్ష గుడారం ఏర్పాటు చేశాడో, ఆ ప్రత్యక్ష గుడారాన్ని తయారు చేసే పద్ధతులన్నీ దేవుడు చెప్పాడో, ఆ పద్ధతి ప్రకారం చేసేటప్పుడు ఆయన చేసినటువంటి పని ఏంటో చెప్తాను వినండి. మొదటిగా ఆయన ప్రభావాన్ని ప్రజలకు చూపించడం అనేది, తన మహిమను కనపరుచుకున్నాడు. మోషే ద్వారా కొన్ని పనులు చేశాడో లేదా? కొన్ని జబ్బులు వచ్చినప్పుడు, ఆ ప్రజల మీద తెగుళ్ళు వచ్చినప్పుడు, అవన్నీ దేవుని యొక్క అద్భుతాలు. దేవుని ప్రభావాన్ని చూపించాలనుకున్నాడు, దేవుని మహిమను ఇజ్రాయెల్ ప్రజలను చూపించాలనుకున్నాడు. రెండవదిగా ప్రవక్తల ద్వారా తన యాజకత్వాన్ని చేయటానికి కొంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు, కొంతమంది ప్రవక్తలని యాజకులుగా ఉండడానికి నిర్ణయం చేసుకున్నాడు. మూడోదిగా బలులను అర్పణలను అర్పించుట ద్వారా ఒక క్రమాన్ని ఏర్పాటు చేశాడు, పాపమును విమోచించు క్రమమును ఏర్పాటు చేశాడు బలులను అర్పణలను అర్పించటం ద్వారా. నాలుగవదిగా పండుగలను ఆచరించుట ద్వారా ఆయన కార్యాలను నేటికి తరాలకు నిత్యమైన కట్టడిగా ఉండడానికి ఆయన నిబంధనను ఏర్పాటు చేశాడు. దీస్ ఆర్ ద ఫోర్ ఇంపార్టెంట్ ఇష్యూస్ ఇన్ క్రిస్టియన్ లైఫ్. మొదటిది దేవుని యొక్క మహిమ, రెండవది దేవుని యాజకత్వం, మూడవది బలులర్పించుట, నాలుగవది దేవుని యొక్క క్రమాన్ని ప్రజలకు నిత్య కట్టడిగా ఏర్పాటు చేయటం. ఈ నాలుగు పద్ధతులు చేసిన తరువాత దేవుడు ఇజ్రాయేల్ ప్రజలందరికీ కూడా ఒక ఆలోచన చేశాడు. ఎందుకు యేసు ప్రభు రావాలి అని అంటే, అప్పటికే చరిత్రకాలం ముందుకెళ్ళిపోయిన తర్వాత ఇజ్రాయేల్ ప్రజలు బలులర్పించుట ఆపేశారు, మందిరపు సేవ నిలిచిపోయింది, ఆ ప్రదేశంలో అన్ని రకాలు తారుమారైపోయినాయి, యాజకులు డూప్లికేట్ చేయబడ్డారు. అప్పటికే కొంతమందిని తీసుకెళ్ళిపోయి నువ్వెవడు అంటే నేను యాజకుడిని, అయితే నువ్వు మా కోసం నువ్వు ప్రార్థన చేసే అని చెప్పి ఆయా ప్రదేశాల్లో పెట్టేయటం కూడా జరిగిపోయింది, డూప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది. అలాంటి పరిస్థితుల్లో దేవుని యొక్క మందిర సేవ చేయడానికి చాలా ఆటంకాలు ఏర్పడ్డాయి. మందిరపు పరిచర్య లేదు, మందిరమును పూర్తిగా పగలగొట్టేయటం, మళ్ళీ తిరిగి కట్టుకోవటం లాంటి పనులు జరిగిపోయినాయి. అయితే ప్రవచనాలు నెరవేరాలి కాబట్టి ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా చేస్తున్నటువంటి తప్పుడు పనుల ద్వారా దేవునికి కోపాన్ని రేకెత్తించడం చూసినటువంటి దేవుడు వారందరికీ కూడా ఒక క్రమాన్ని తిరిగి రిస్టోర్ చేయాలని ఆలోచన చేశాడు. ఇప్పుడు ఆలోచించండి, ఒకరోజు దావీదు వరకు నేను ఈ కాలాన్ని ఆది కాలం నుంచి దావీదు వరకు వచ్చేసాను. ఇప్పుడు దావీదు చేసినటువంటి ఒక పనిని మీకు చూపిస్తాను. 2 Samuel 7 2 Samuel 7 అందరు తీయండి, దేవుని యొక్క మాట చూడండి. ఎందుకంటే అసలు యేసు ప్రభు రావడానికి మూల కారణం ఇక్కడ మీకు కనబడుతుంది. 2 Samuel 7:5 ఇక్కడ 7వ అధ్యాయంలో జరిగిన సంగతి ఏంటో తెలుసా? 2 Samuel 7:5 2 Samuel 7:1 అలాగే నేను 5వ వచనం దగ్గర నుంచి వస్తున్నాను. అయితే 7వ వచనంలో మన 7వ అధ్యాయం మొదటి భాగంలో ఏముందంటే, మన రాజుగారు ఏమొచ్చి ఎక్కడున్నాడు తెలుసా? మంచి దేవదారు కర్రలతో చేయబడినటువంటి ఒక నగరంలో ఉన్నాడు. సిటీలో ఉన్నాడు. దేవుని మందసము, దేవుని మందిసము ప్రత్యక్ష కూడా ఎక్కడుందో తెలుసా? డేరాలో ఉంది, చిన్న డేరాలో ఉంది. అది దావీదుకు బాధ పుట్టింది. ఏమడిగాడో చూడండి ఇక్కడ 5వ వచనం. అప్పటికి ఆలోచించాడు, నాతాన్ని పిలిచాడు. నాతానికి చెప్తే నాతాన్ని ఏమన్నాడు తెలుసా? దే రాజుగారు, మీ ఇష్టం, మీరు ఎలా చేయాలనుకుంటే అలా చేసేయండి అన్నాడు. అప్పుడు జరిగింది విషయం ఇది, నీవు పోయి యెహో ప్రత్యక్షమే నాతానికి చెప్తున్న మాట ఇది, సేవకుడుకు దావీదుతో ఇట్లను, మైక్ పట్టుకోమ్మా, యెహోవా నీకు ఆజ్ఞ ఇచ్చినది ఏమనగా, నాకు నివాసముగా ఒక మందిరము కట్టించవా? మీ బైబిల్ ఏముంది? కట్టించవా, కట్టింతువా, కట్టించవా అంటే ఏంటి? ఏంటో మీకు తెలుసా? చాలామందికి కళ్ళల్లో కనపడి దేవుడు మాట్లాడతాడు మందిరం కట్టేమని. గుళ్ళు కట్టినోళ్ళు మీరు చూడలేదా? నాకు దేవుడు రాత్రి ప్రత్యక్షమయ్యాడు, ఇక్కడ గుడి కట్టమన్నాడు, కింద లింగం ఉంది, ఆ పక్కన పువ్వు ఉంది, ఆ పక్కన చెట్టు ఉంది, ఈ పక్కన చర్చ ఉంది. చాలామందికి దేవుడు మాట్లాడేసిన ఉన్నాడు. దేవుడు మాట్లాడితే ఎలా మాట్లాడతారు చూడండి. అక్కడ ఉంది, కట్టింతువా, ఏమిట్రా నువ్వా నాకు టెంపుల్ కట్టేది అని అడుగుతున్నాడా? ఐగుప్తులో నుండి నేను ఇజ్రాయేలీయులను రప్పించిన నాటి నుండి నేటి వరకు మందిరంలో నివసించకుండా డేరాలోను గుడారంలో నివసించుచు సంచరించు తిని, ఇజ్రాయేలుతో కూడా నేను సంచరించిన కాలమంతయు నా జనులను పోషించుడని నేను ఆజ్ఞాపించిన ఇజ్రాయేలు గోత్రంలో ఎవడితోనైనను నేను దేవదారుమయమైన మందిరం ఒకటి మీరు నాకు కట్టింపకపోతురే అని నేను ఎన్నడైనను అనియుంటినా? ఎవరితోనైనా దేవుడు వెళ్ళి బాబాబు నాకు టెంపుల్ కట్టించచ్చు కదా, మీరు కొంచెం దేవదారు చెక్కలతో మీరు ఇళ్లలో ఉంటున్నారు కదా, నాకు ఒక చిన్న తయారు తీయచ్చు కదా అని ఎవరన్నా అన్నారా? మొన్న ఒక ఆయన నా దగ్గరికి వచ్చి ఒక మాట చెప్పాడు, పాస్ గారు నేను టేబుల్ తయారు చేయించుకుంటున్నానండి, అది రంగుని టేకండి, చాలా మంచి కాస్ట్లీ అండి, అడుగు 1800 ఎంతో చెప్పాడు, 2000 చిల్లర తెచ్చుకున్నానండి, తెచ్చుకుని నేను టేబుల్ తయారు చేస్తుంటే దేవుడు నాతో మాట్లాడాడండి, ఏ నీ ఇంట్లో టేబుల్ అయితే ఎంత పెద్ద కాస్ట్లీ ఖర్చు చేసుకుంటున్నావు, నా మందిరానికి నువ్వు ఇది ఇవ్వచ్చు కదా, నాకు చేయించచ్చు కదా అన్నాడంట. వెంటనే చేయించిన టేబుల్ తీసుకొచ్చి చర్చిలో పెట్టేశాడు. నేను దేవుడు మాట్లాడరా అలాగానంటే ఏమోనండి, నాకు అనిపించింది మాట్లాడకపోతే మాట్లాడకపోయాడు, మా ఇంటినే మేము ఇంతలా చేసుకుంటే దేవుని మందిరానికి ఎలా చేయాలి అనిపించి తెచ్చానండి, ఉంచండి ఉంచండి అని. సర్లే ఉంచుదాం. అది ఇక్కడేం చెప్తున్నాడు చూడండి, నేను ఎప్పుడైనా అని ఉంటినా కాబట్టి నీవు నా సేవకుడిని దావీదులాగా చెప్పు, సైన్యములకు యెహో నీకు సెలవిచ్చినదేమనగా, నేను ఇంకా ఎందుకు వచ్చేసి 12వ వచనంకి వచ్చేస్తున్నాను. 12వ వచనంలో చూడండి అసలైన విషయం ఇక్కడ ఉంది. దావీదుతో దేవుడు మాట్లాడుతున్న స్పష్టమైన వాడు ఇక్కడ ఉంది. చూడండి ఏంటో చెప్తున్నాను, చదువుతున్నాను వినండి. నీ దినములు సంపూర్ణములగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచెదను. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచెదను. నేను అతనికి తండ్రినయ్యుండును, అతడు నాకు కుమారుడయ్యుండును. అతడు పాపము చేసిన ఎడల నరుల దండముతోనూ మనుషులకు తగులు దెబ్బలతోనూ అతని శిక్షింతును. కానీ నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలుకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చెయ్యను. నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరములగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును. ఆనేను ఎవరి సింహాసనం ఇది? దావీదు తర్వాత వచ్చేటువంటి ఒక వ్యక్తి గురించి చెప్పండి వాడి విషయం. రైట్, ఇక్కడ నేను 3 మాటలు మీకు గుర్తు చేస్తున్నాను. మొదటిగా ఇక్కడ ఏముందో తెలుసా? మందిరము, 2వది రాజ్యము, 3వది సింహాసనం. ఒకసారి చెప్పండి, మందిరము, రాజ్యము, సింహాసనం. శాశ్వతంగా ఉండాల్సినవి ఎవరు? ఈ 3. మొదటిది మందిరం, 2వది రాజ్యం, 3వది సింహ. ఈ 3 ఉంచుతాను అని దేవుడు వాగ్దానం చేశాడు. ఇక్కడ దేవుడు దావీదుతో మాట్లాడుతున్నాడు. రైట్, ఇప్పుడు కొంచెం ముందుకు వద్దాం. దావీదు నెక్స్ట్ జనరేషన్ ఎవరు వచ్చారు? సొలొమోన్. సొలొమోన్ ఏం చేశాడు? మంచి టెంపుల్ కట్టించాడు, గొప్ప ప్రభావంతో ఓపెన్ చేశాడు, దేవాది దేవుని యొక్క శక్తి ఆ ప్రదేశంలోకి వచ్చింది, ఆ ప్రదేశం నుంచి చేసే వారి ప్రతి ప్రార్థన దేవుడు వింటారనేసాడు. అన్ని జరిపినాయి, అంత హ్యాపీగా జరిగిపోయింది. పాపం చేశాడా లేదా సొలొమోన్? పాపం చేశాడా లేదా? ఇజ్రాయేల్ యొక్క అన్య దేవతలు అన్య స్త్రీలను పెళ్లి చేసుకోవడం ద్వారా వాళ్ళు ఆయన మనసును తిప్పేసిన తర్వాత బరులర్పించాడా లేదా? గుర్రాలు రథాలు తెచ్చాడా లేదా? ఇవన్నీ చేశాడు, తప్పు జరిగింది. కొట్టించాడా మరి సొలొమోన్ దేవుడు? డబ్బులు తిన్నాడా సొలొమోన్? 1 తక్కువ 30 దెబ్బలు తిన్నాడు. ఎక్కడ ఉన్నాయా? 1 తక్కువ 40 దెబ్బలు తిన్నాడని కానీ, చెత్తగొట్టారని కానీ, దారిలో ఈడిసుకెళ్ళారని కానీ, ఉమ్ములూసారు కానీ, నరుని దండం అతను కొట్టిందని కానీ ఎక్కడైనా ఉందా? ఏం జరగలేదంటే దావీతో దేవుడు చెప్పింది బ్యాలెన్స్ ఉండిపోయింది. ఇట్ ఈస్ నాట్ ఫర్ ద సొలొమోన్. ఈ వాక్యము సొలొమోను గురించినటువంటి విషయం అయితే కాదు, మరి ఏదో జరగాలి, ఎక్కడో జరగాలి, ఎక్కడో ఈ ప్రవచనం నెరవేర్చబడాలి, ఇది ఎప్పుడు జరుగుతుంది అని ప్రజలు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంతకీ మోషే దగ్గరికి వచ్చేటప్పుడు ఒకసారి ఆలోచన చేద్దాం. యాజక కుటుంబాన్ని ఏర్పాటు చేసేటప్పుడు దేవుడు ఎవరిని యాజకులుగా చేయాలన్నాడు? మోషేనా అన్నయ్యనా? అన్నయ్య అహరోను. అహరోను వంశం అంతా ఏం చేయాలి? యాజకత్వం చేయాలి. వాళ్ళని ఏమంటారు? లేవీయులు అంటారు. లేవీ గోత్రం వారు ఇంకెవరిని పెళ్లి చేసుకోవడానికి కుదరదు. 12 ఇజ్రాయెల్ గోత్రాలు, 12 గోత్రాలలో ఒక గోత్రము లేవీ గోత్రం. ఈ లేవీ గోత్రాలకు ఇచ్చేటప్పుడు 12 మందికి కూడా అన్ని ఆ జాగీరులు ఇచ్చాడు, ఒక లేవీకి స్థలము ఇవ్వలేదు. ఏమన్నాడు తెలుసా? మీరు నావారు అన్నాడు దేవుడు. అంతే, ఈ 11 మంది పండించిన పంటలో భాగాలు తీసుకొచ్చి వాళ్ళ పోషణకి ఇవ్వాలి, వాళ్ళ పశువులు తీసుకొచ్చి 10వ వంతు వీళ్ళకి ఇవ్వాలి, వాళ్ళ ఆహారం తీసుకొచ్చి వీళ్ళకి ఇవ్వాలి, వాళ్ళు ఏం చేసుకున్నా దాని నుంచి టైత్ వచ్చి ఎవరికి ఇవ్వాలి? దేవుని మందిరానికి రావాలి. ఎవరు పోషించబడడానికి? లేవీలు పోషించడానికి. మరి లేవీలు ఏం చేస్తారు? దేవునికి యాజకత్వం చేస్తారు, పౌరోహిత్యం అంటాం దాన్ని, పౌరోహిత్యం చేస్తారు, లేక ధూపం వేస్తారు, బలులు అర్పిస్తారు, ఆ పనులన్నీ చేస్తారు. రైట్, నేను ఇక్కడ నుంచి చిన్న లైను, ఒక లైను, బైబిల్ ఎప్పుడు కూడా మనకి ఇక్కడ కొంచెం అక్కడ కొంచెం దాచబడుతుంది. ఇక్కడ వరకు వచ్చారు. ఈ యాజకత్వం చేయడం దగ్గర ఒక చిన్న విషయం చెప్పాలి. హెబ్రీ పత్రిక వద్దాం రండి, 7వ అధ్యాయం, హెబ్రూ 7, హెబ్రీల్ రాసిన పత్రిక 7వ అధ్యాయము. ఈ విషయం మీకు అర్థమైపోతే ఇంకెప్పుడు మిమ్మల్ని ఎవడో మోసం చేయలేడు, యేసుప్రభువుని చూద్దారా అని యెరూషలేము మిమ్మల్ని తీసుకెళ్లరు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 3వ వచనం, Hebrews 7:3, హెబ్రీల్ పత్రిక 7వ అధ్యాయము 3వ వచనం. త్వరగా త్వరగా, ఎవనికి అబ్రహాము అన్నింటిలో 10వ వంతు ఇచ్చను? ఆ షాలేము రాజును మహోన్నతుడైన దేవుని యాజకుడైన మిల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజు. ఏం పేరు? ఈ పదాలు మీరు ఎక్కడో వింటారు చూడండి, నీతికి రాజు. తర్వాత సమాధానపు రాజును అర్థం ఇచ్చినట్టు షాలేము రాజు అని అర్థం. అతడు తండ్రి లేనివాడు, ఫాదర్లెస్, తల్లి లేనివాడు, మదర్లెస్, వంశావళి కూడా లేనివాడు, జీవిత కాలమునకు ఆది అయినను జీవమైనను అంతమైనను లేనివాడునయ్యుండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. ఎవరిని పోలి ఉన్నాడు? ఎవరి దేవుని కుమారుడు? ఆగండి ఆగండి. దేవుని యొక్క కుమారుడు అనంటే ఏంటంటే యేసు అని పోల్చకూడదు. బిగినింగ్ డిసైడ్ చేయలేము, ఎండింగ్ డిసైడ్ చేయలేము. ఐదర్ హీ మే బి ద బిగినింగ్ ఆర్ హీ మే బి ద ఎండింగ్ కావచ్చు, ప్రారంభం కావచ్చు, అంతం కావచ్చు. ఈ ఇద్దరిలో కూడా మనం అర్థం చేసుకోవాల్సింది ఆది కాదు అంతము కాదు. ఈ ఇద్దరూ లేకుండా దేవుని యొక్క పద్ధతి క్రమం ఏదైతే ఉందో ఆ క్రమము మనతో ఏం చెప్తుందో చూడండి. ఆది లేదు, అంతము లేదు, వంశావళి లేనివాడు. జీవిత కాలం అంతటికి కూడా ఆయన దేవుని కుమారుని పోలి ఉన్నాడట. ఇంకా కొంచెం కిందకు వద్దాం. ఇక్కడ ఇదే విషయాన్ని, వంశావళి లేనివాడుగా దేవుని కుమారుడిగా ఉన్నాడనే విషయం 11 వచనం దగ్గరికి రండి. ఆ లేవీయులు యాజకులై ఉండగా ప్రజలకు ధర్మశాస్త్రం ఇయ్యబడెను కనుక ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగిన యెడల అహరోను క్రమములో చేరిన వాడని చెప్పబడక ఎగండి. ఎవరి క్రమంలో చేరబడలేదు? మళ్ళీ ఇక్కడ మిస్ అవ్వకండి, అదే చెప్తున్నాను నేను. అహరోను క్రమములో ఈ మిల్కీసెదకు రాలేదు. అహరోను క్రమం అంటే ఎవరు? లేవి కుటుంబం వారు. బలు అర్పించాల్సింది ఎవరు? లేవి. అర్పణలు చేయించాల్సింది ఎవరు? లేవి. మరి యాజకత్వం చేయాల్సింది ఎవరు? లేవి. మరి మిల్కీసెదకు ఎక్కడి నుంచి వచ్చాడు? ఈజ్ నాట్ ద హ్యావింగ్ ద బిగినింగ్, ఈజ్ నాట్ హ్యావింగ్ ద ఎండింగ్. కానీ సడన్గా వచ్చి ఇక్కడ ఇన్ అయ్యాడు, లోపలికి వచ్చాడు. ఏం జరిగిందో ఇక్కడ ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు లోపలికి వచ్చినప్పుడు చెప్పబడక మిల్కీసెదకు క్రమము చొప్పున వేరొక యాజకుడు రావాల్సిన అవసరం ఏంటి? ఇక్కడ చెప్తున్నాడు ఇదియూ కాక. అసలైన పరిణవచనం ఇదియూ కాక. యాజకులు మార్చబడిన ఎడల అవశ్యముగా యాజక ధర్మము సహా మార్చబడు. యాజకుడు మారితే ధర్మం ఏమవుది? యాజకుడుగా ఉన్నవాళ్ళు ఎవరు? ఇప్పుడు లేవీయులు. లేవీయులు మారితే ధర్మం ఏమవ్వాలి? మారిపోవాలి. ఇది యేసు ప్రభు రాకడకు ప్రారంభం. యాజకుడు మారితే యాజక ధర్మము మారిపోతుంది, మారిపోవచ్చు, మారిపోవడానికి అవకాశం ఉంది. ఈ మార్పు యాజకుడి ద్వారా ఏం మార్పు? ఎందుకు మారింది? ఎందుకు మారవలసి వచ్చింది? ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఇక్కడ ఒకసారి వెనకరండి. 12 వచనంలో మనం చదివాం కదా యాజక ధర్మము ఎలా వస్తుందో చూద్దాం. మొదటి దిన వృత్తాంతాలు గ్రంథం 24, 1 Chronicles 27. బైబిల్లో ప్రతిదానికి సమాధానం ఉంది. యేసుక్రీస్తు పుట్టుక గురించినటువంటి ఒక మర్మమును ఎందుకు దేవుడు మరుగుపరిచాడో తెలియకుండా జ్ఞానం కలిగిన పండితులు వెతుకుతున్నారు. వాక్యంలో ఒకసారి చూసుకుందాం. మొదటి దిన వృత్తాంతాలు 24, 1 Chronicles 24. త్వరగా 7 వచనం నుంచి మనం ఒకసారి చదువుదాం. దావీదు ఈ విషయాలన్నీ ఏం చేశారు తెలుసా? ఈ అహరోను సంతతి వారందరినీ కూడా క్లియర్గా తీసుకొచ్చినప్పుడు వీళ్ళందరినీ 24 తెగలుగా డివైడ్ చేశాడు. 24 వేరియేషన్స్ ఇచ్చాడు. 24 మందిని డివైడ్ చేసేటప్పుడు 10 వచనం ఏముందో చూడండి. 7వది అక్కోజుకును, 8వది అబియాకు. 8వ తరగతి ఎవరికి పడింది చీటి? అబియా. ఈ అబియా తరగతి మీరు ఎప్పుడైనా వింటే లోకాస వార్తలో దొరుకుతాడు. మొదటి అధ్యాయంలో టర్న్ అప్ లూక్ వన్, లూకాస్ వార్త మొదటి అధ్యాయం. థియోఫిలస్కి రాసేటువంటి లూకా డాక్టర్ గారు ఈ విషయాన్ని మెన్షన్ చేశారు చూడండి. లూకాస్ వార్త మొదటి అధ్యాయము 5వ వచనం. యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలోనున్న, ఈ అబియా తరగతి ఎవరి తరగతి? మళ్ళీ లేవీయుల తరగతి. లేవీయుల తరగతిలో ఎన్నోవాడు? 8వ వాడైనటువంటి అబియా తరగతిలో ఎవరున్నారు? జకర్యా అని ఒక యాజకుడు ఉండెను. ఎవరున్నారు ఇప్పుడు? యాజకుడు నాడు. జాగ్రత్తగా చూడండి, యాజకుడిని దేవుడు మారిస్తే యాజక క్రమం ఏమవ్వాలి? యాజక ధర్మం ఏమవ్వాలి? యాజక పద్ధతి ఏమవ్వాలి? యాజక నిబంధన ఏమవ్వాలి? మారిపోవాలి. యాజకుడిని దేవుడు మార్చాలనుకుంటున్నాడు. సొలోమాను కుటుంబంలో నుంచి దావీదు వచ్చాడు. అయితే ఇక్కడ జరుగుతున్న పరిస్థితి ఏంటి? ఒక్కసారికి ఇక్కడ జకర్యా ఎలిజబెత్ దగ్గరకు వచ్చి ఆ యాజక క్రమంలో నుంచి ఒక మనిషి ఉన్నాడు. ఆ మనిషికి గర్భం లేకుండా ఉంది. ఎలిజబెత్ ఆమెకు దేవుడు గర్భాన్ని ఇచ్చాడు. దేవుడు గర్భాన్ని ఇచ్చిన తర్వాత మొదటి అధ్యాయం 59 వచ్చిన చూడండి. లూకా సువార్త మొదటి 59, 8వ దినమున వారు ఆ శిశువుకు సున్నతి చేయవచ్చి తండ్రి, లూక్ 1:59, సున్నతి చేయవచ్చి తండ్రి పేరు పేరును బట్టి జకరియా అను పేరు వారికి పెట్టబోచుండగా, యాక్చువల్గా ఫాదర్ పేరు ఏం చేయాలి పిల్లలకి నెక్స్ట్ ట్రెండింగ్లో యాడ్ చేయాలి. సడన్గా ఏం జరిగిందో తెలుసా, ఆ పుట్టేశాడు జకరియా వచ్చాడు, ఇప్పుడు ఆ పిల్ల ఆ జకరియా గడుపులో నుంచి ఆ ఎలిజబెత్ గర్భంలో నుంచి ఒక పిల్లడు పుట్టాడు, అతనికి ఏం పేరు పెట్టాలి ఇప్పుడు, ముందు ఏదైనా యాడ్ చేయాలి లాస్ట్ మాత్రం జకరియా పెట్టి తీరాలి. జకరియా పుట్టాడు, జకరియా బుల్లి జకరియా అంటున్నాడు, వెంటనే వాళ్ళ అమ్మంది ఆగండి జకరియా అని పేరు పెట్టకండి అని. మరి ఏం పేరు పెట్టాలి, యోహాన్ అని పేరు పెట్టండి. క్రమం మారిపోయింది. ఎప్పుడైతే లేవి వంశంలో నుంచి ఆ అసెండింగ్ నేమ్ ఆర్ డిసెండింగ్ నేమ్ ఆర్ ఫోర్ నేమ్ ఆర్ సర్ నేమ్ అది యాడ్ అవ్వాలో, ఒకసారి యాడింగ్ మిస్ అయిపోయింది, కొత్త పేరు వచ్చేసింది. ఎవరి పేరు వచ్చింది, యోహాను అనే పేరు వచ్చింది. మదర్ యోహాన్ అని పేరు పెట్టేటప్పటికి ఆశ్చర్యపోయారు. వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళారు, చూడండి 62 అడిగాడు, నీ బంధువుల్లో ఎవడు ఇలాంటి పేరు వర్ణం లేడు కదా అని ఆమెతో చెప్తూ, ఎందుకైనా మంచిది ఈవిడికి ఏమన్నా సొంత చాయిస్ వచ్చిందేమో అలా ఆయన అడుగుదామని చెప్పి ముసలైన జకరియా దగ్గరికి వెళ్ళారు, యాజకుడి దగ్గరికి. జకరియా అన్నాడు, బాటలు లేవు, అప్పటికే అపనమ్మకంతో నాడు నోరు పడిపోయింది, పలకదమ్మన్నాడు, తీసుకొచ్చాడు. ఏం రాశాడు పలక మీద, యోహాను అని రాదు. భార్య ఎలిజబెత్ చెప్పిన మాట, భర్త జకరియా చెప్తున్న మాట ఏమైంది ఇప్పుడు, ప్రజలకు సౌండ్ లేదు. ఇదేంటి, ఈడేమో కడుపులో పడినప్పటి నుంచి మోహపడిపోయినాడు, 9 నెలలు నోటితో మాట్లాడలేదు, భార్యకు చెప్పడానికి అవకాశం లేదు, భార్య ఏమో నెలలు నిండింది, అప్పటికి 3 నెలలు మరియమ్మ వచ్చి ఆలింట్లో కూర్చుంది, ఇదంతా ఏం జరుగుతుంది అని అందరూ చూస్తున్నారు. సడన్ గా డెలివరీ అయ్యేటడు పేరు మాత్రం మారిపోయింది. జకరియా పేరు ఏమైంది ఇప్పుడు, యోహానికి ఇవ్వబడింది, యోహాను అనే పేరు వచ్చేసింది. రైట్, ఇప్పుడు 73 వచనం, 73 అదే విషయంలో, 2 మొదటి అధ్యాయము లూకాసు వార్త 1:73 73 వచనం, లూకాసు వార్త 1:73 73 వచనం, జకరియా పాడిన పాట చదవండి, తన పరిశుద్ధ నిబంధనను అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో. లూకాసు వార్త 1:73 మధ్యలో బ్రేకప్ చేసి చెప్తున్నాను చూడండి, తన పరిశుద్ధ నిబంధనను అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకం చేసుకున్నటకు మనము శత్రువు చేతుల నుంచి విడిపించబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవించుటకు సేవింపను అనుగ్రహించుటకు ఈ రక్షణ కలుగ చేశాను. ఎవరు చెప్పారు ఈ మాట, జకరియా ఒక ఆత్మోత్పూర్ణుడై మాట్లాడతారు. అప్పటి వరకు నోరు మూతపడిపోయి 9 నెలల తర్వాత మాట్లాడిన ఫస్ట్ మాట ఒక ప్రొఫెసీ రిలీజ్ చేశాడు. ఎవరి గురించి చెప్తున్నాడు, అబ్రహాము నిబంధన మారుతుంది, ఇప్పటి వరకు ఉన్న విషయాలు వేరు, ఇప్పటి నుంచి చరిత్ర మారుతుంది బాబోయ్ అని ఒక మూవడు మాట్లాడుతున్నాడు. అబ్రహాంతో దేవుడు ఏం నిబంధన చేశాడో తెలుసా, మరి ఆదికాండం 22:16-18 చెప్పాడు, నేను నిన్నును నీ సంతానమును ఆశీర్వదించి నీ సంతానమును భూమి అంతా విస్తరింపజేస్తాను అన్నాడు. శాశ్వత కాలము ఉంచాల్సినటువంటి వాగ్దాన నిబంధన ఇక్కడ నెరవేరుతుందని జకరియా చెప్తున్నాడు. ఇప్పుడు కొంచెం ఒక్క అడుగు లోపలికి వెళ్దాం చూడండి. ఇప్పుడు దావీదు, క్షమించండి, యోహాను అనేటువంటి వ్యక్తి పెరుగుతున్నాడు. పెరిగేటప్పుడు అతనికి చేసినటువంటి ఒక పని ఏంటంటే, మనుషులు బాగా పాడైపోవడానికి కొన్ని కారణాలు చెప్తాను వినండి. మాంసం ఫుల్గా తింటే ఏమవుద్ది, అతిగా మాంసం తింటే ఏమవుద్ది, పాడైపోతాడు. మద్యం తాగితే ఏమవుద్ది, పాడైపోతాడు. సహవాసాలు తిరిగితే ఏమవుద్ది, పాడైపోతాడు. ఈ 3 పనులు యోహాను చేయనివ్వలేదు దేవుడు. ఎక్కడ పంపించాడు, విల్డర్నెస్ అరణ్యములో ఉండెనో. ఏమేం తినడానికి చేయనివ్వలేదు అతను, మద్యమునైనను మాంసమునైనను ముట్టక ఎట్టిచ్చాడు సహవాసానికి అవకాశం లేకుండా. హీ వాజ్ ద హోలీ మ్యాన్. ఎందుకు, యాజక ధర్మం నిర్వహించాల్సిన వాడు ఎప్పుడు తను తాను నిత్యము పరిశుద్ధంగా ఉంచుకోవాలి. ఒంటే రోమములతో చేయబడిన కంబళి, కొండ తేనె, మిడతలు అవి తింటున్నాడు. ఎక్కడా లోకంలో ఉన్నటువంటి ప్రాపంచిక ప్రకృతి సంబంధమైన మానవ కల్పిత ఏది ముట్టుకోలేదు ఆయన. హీ వాజ్ సిన్లెస్, స్పాట్లెస్, బ్లేమ్లెస్ అండ్ హోలీఫుల్, పరిశుద్ధంగా నిలబడ్డాడు. ఎవరు, యాజకుడు, జకరియా క్రమంలో వచ్చినటువంటి యాజకుడు. సరే, ఇప్పుడు మనం ఇందాక ముందాక వదిలిన దగ్గరికి వస్తున్నా నేను. మెల్కీసెదెక్ క్రమంలో యాజకుడు రావాలి అని అంటే ఎలా జరిగిందో చెప్పాలి. దావీదు వంశము యూదా గోత్రం. మనం అందరం పాటలు పాడతాం కదా, యూదా అంటే యూదా గోత్రం అనుకోండి. యూదా గోత్రం కొదల సింహం ఎవరు, యేసు. యేసు ఏ గోత్రంలో వచ్చాడు, యూదా గోత్రంలో వచ్చాడు. మరి బాప్తిస్మిత్ యోహాన్ ఏ గోత్రంలో వచ్చాడు, లేవీ వంశంలో వచ్చాడు. వీళ్ళిద్దరికీ కనెక్షన్ ఎలా సెట్ అవ్వాలి, యాజక ధర్మము, యాజకుడు మారితే ఏమవ్వాలి, ధర్మము మారాలి, క్రమము మారాలి, ఆచారం మారాలి, అక్కడ ఉన్నటువంటి నిబంధన మారాలి. అందుకే యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు మొదట మాట్లాడిన మాట ఏంటంటే నూతన నిబంధన అనే పదం రావడానికి కారణం ఇక్కడ స్టార్ట్ అయింది. వై దిస్ బికమ్స్ న్యూ టెస్టమెంట్ ఎందుకనంటే చూడండి, యేసుక్రీస్తు వారికి యాజక ధర్మమునకు సమూరంగా కుమారుడిగా ఉన్నాడంట. మళ్ళీ మెల్కీసెదకు ఆది అంతము ఉన్నవాడా లేనివాడా? లేనివాడు అయ్యున్నాడు, కానీ మనిషి ఉన్నాడు. యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నాడు? నేనే ఆది, నేనే అంతము అయ్యి ఉన్నవాడు. అంటే ఎండింగ్ ఏదైనా ఫినిష్ చేయాల్సి వస్తే అక్కడ లేకుండా ఉన్నాడు, ఇక్కడ ఉన్నవాడు అని చెప్తున్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ వలన యేసుక్రీస్తు వారికి గర్భము ధరించినటువంటి ఉత్పత్తి మేరీ దగ్గరికి వద్దాం. మరియను వచ్చి దూత ఏం చెప్పింది ఫస్ట్? మరియా దయాప్రాప్తురాలా, నీకు శుభము కలుగును గాక, నువ్వేమవద్దు ముందు, అసలు నువ్వు ఫియర్ నాట్, భయపడద్దు అని చెప్పాడు. సరే ఏంటి అని అడిగితే, నీవు సర్వోన్నతుని ఆత్మచేత కమ్ము కనబడతావు, అప్పుడు నీకేమవుద్ది? గర్భము ధరిస్తావు, నీకు మగ శిశువు పుడతాడు, అతనికి యేసు అని పేరు పెట్టాలి అని చెప్పాడు. ఏమంటే సైన్స్ చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 8వ తరగతి నుంచి చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 8th క్లాసు సుమారు, ఇంతకుముందు SSLC అలాంటివన్నీ, రైట్? సామాన్యమైనటువంటి శాస్త్రం మీరు చదివినా చదవకపోయినా, పెళ్లి అయ్యింది అని అంటే సంవత్సరం అయిన తర్వాత ఏమడుగుతాం? పెళ్లి చేసిన వెంటనే ఏమడుతాం? నెక్స్ట్ ఇయర్ పండు కాయ అవలేదా, నీళ్లు పోసుకోలేదా, ఇంకా ఏమి అవలేదా? ఈ మాటలు చాలా ఎక్కువగా వినపడతాయి. ఎందుకనంటే పెళ్ళి అవ్వకుండా ఉన్న అమ్మాయి దగ్గరికి వెళ్ళి, ఏ అమ్మ నీళ్ళు వేసుకున్నావు అని అడిగితే ఏమవుద్ది? పట్మన్ సౌండ్ వస్తుంది, నీ మీద ఉమ్ము కూడా క్యాంటరీన్ చూస్తారు. ఏ బుర్ర బుద్ధి లేదా, మతి లేదా, నువ్వు మనిషివేనా? నేనన్నా కుక్కనా జంతువునా? మనిషిని, సమాజానికి ఒక కట్టుబాటు ఉంది, ఒక పద్ధతి ఉంది, ఒక సంస్కృతి ఉంది, దాన్ని దాటి నువ్వు ఏం మాట్లాడుతున్నావు? మనకు బీపీ అన్నీ వచ్చేస్తాయి, రైజ్ అయిపోతుంది. ఈ కన్యక దగ్గరికి వెళ్ళి దేవదూత ఏం చెప్పిందో తెలుసా? నువ్వు భయపడకు, నువ్వు కడుపు వస్తుందని చెప్పింది. భయపడకుండా ఉంటుందా? ఎంత భయపడిపోయిందో, ఎంత వేదన చెందిందో, అయితే ఎలా జరుగుద్దోలే చూద్దాం అనుకుంది. నిజానికి ఒక గర్భము జరగాలంటే స్త్రీ శరీరంలో నుంచి అండం రావాలి, పురుషుని శరీరంలోంచి వీర్యము లేక స్పెర్మ్ రావాలి, రెండూ కలిస్తేనే ఆ ప్రదేశంలో గర్భములో పిండం అనేది ఉత్పత్తి చేయబడుతుంది. ఇది కామన్ సెన్స్. మానవ జాతి మనుగడ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు జరుగుతున్న నిర్వివాదమైనటువంటి అంశం. దీన్ని ఇంకో రీతిగా ఎవడు తయారు చేయలేడు, తయారు చేసినవాడు ఎవడంటే అడు దేవుడు అయిపోతాడు, కాబట్టి ఎవడు చేయలేడు, అయిపోయింది. విషయం వినండి, మరియకు పురుషునితో ప్రధానము చేయబడింది కానీ వివాహము జరగలేదు. అక్కడ బైబిల్ మెన్షన్ చేసింది అంటే దేవుని యొక్క వాక్యంలో నూతన నిబంధనలో మొదటి నీతిమంతుడు ఎవరో తెలుసా? యోసేపు. ఎందుకు? అతడు ఏ రోజు తన భార్యను విడిచిపెట్టాల్సిన పరిస్థితి ఎదురుగా ఉన్నా కూడా విడనాడలేదు, దేవుని మాటకు తను విధేయత చూపించాడంట. రైట్, లెట్ మీ కమ్ టు ద పాయింట్. ఎప్పుడైతే శరీరంలో సైన్స్ చదువుకున్నటువంటి డాక్టర్స్ ఇక్కడ ఉన్నారు, మీరు ఆలోచించండి, గర్భములో పిండము తయారవ్వాలి అని అంటే శరీరంలోనికి వెళ్ళినటువంటి శుక్రకణము, వీర్యము ఆ ద్వారా లోపలికి వెళ్ళి అండములోనికి చొచ్చుకుపోయినప్పుడు ఆ ప్రదేశంలో ఆ ఫెలోపియన్ ట్యూబ్స్ ద్వారా వచ్చినటువంటి ఆ ఫలదీకరణం చెందిన అండము అండాశయంలోకి వచ్చి గోడలకు అతుక్కుంటుంది. ఆ టైంలో తల్లి శరీరంలో నుంచి ఆ పిండంలోనికి అంబిలికల్ కార్డ్ ఏర్పడుతుంది, ఆ బిడ్డ పేగు అంటాం కదా, అది ఏర్పడుతుంది. అంతవరకు పిండము గుండ అండము వేరు, తల్లి శరీరం వేరు. ఎప్పుడైతే ఇది లోపలికి వచ్చిందో ఇన్ లైన్ ఒకటి ఏర్పడుతుంది. తల్లి ఆహారం తిందనుకోండి, బిడ్డకి ఆహారం ఎలా వెళ్తుంది? ఆ కార్డు ద్వారా. తల్లి ఊపిరి తీసుకుంటుంది, ఆక్సిజన్ ఎలా వెళ్తుంది? దాని ద్వారా. తల్లి ఏదో చూస్తుంది, బిడ్డ ఏం చూడాలంటే ఎలా చూస్తుంది? దాని ద్వారా. ఇక ఆ బిడ్డము 9 నెలల పాటు పెరగాలంటే ఖచ్చితంగా ఏం జరగాలి? అంబిలికల్ కార్డు ఉంటేనే అవుతుంది. మరి యేసుకి తండ్రి లేడు, తండ్రి లేడు. ఒకసారి ఆ రోజు యోహాన్ సువార్తలో అన్నాడు, మేము వ్యభిచారం వల్ల పుట్టినోడు కాదురా అన్నాడు. అంటే ఏంటి? మీ అమ్మ కాలు జారింది, అప్పుడు నువ్వు పుట్టావురా అని ప్రజలు అనుకుంటున్నారు. కానీ ఆమెకు తెలుసు ఏంటి ఆ విషయం? దేవుని దూత వచ్చి చెప్పి భయపడకు, దేవుని ఆత్మ వలన నువ్వు గర్భం ధరిస్తావని చెప్పాడు. సో యేసుక్రీస్తు వారు ఆ గర్భంలో పడిన విధానం ఏంటో చెప్పనా? హెబ్రీయుల రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం, ద క్లియర్ కట్ డెఫినిషన్, హెబ్రూస్ చాప్టర్ 10 వర్స్ 5. త్వరగా చాలా చెప్పాలి మీకు. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించుటకు ఏం చెప్పాడు చెప్పండి? ఆయన బలి గాని అర్పణ గాని నీవు నన్ను కోరలేదు. హెబ్రీ 10:5, బలియు అర్పణయు నీవు నన్ను కోరలేదు గాని నాకొక శరీరము అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకిష్టమైనవి కావు. ఆగండి, అది ఆ ప్రకారము నెరవేర్చుడికి ఇదిగో నేను వచ్చి ఉన్నానంటే నేను చెప్తూ ఆ పై వచ్చిన ఏమంటాడు తెలుసా, ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తం పాపములను తీసివేయట అసాధ్యం. కానీ లేవీలు ఉన్నంత వరకు అది సాధ్యమే కదా, అదేనా క్రమము. ఇప్పుడు లేవీ క్రమము ఏం చేస్తున్నాడు, దేవుడు మారుస్తున్నాడు. యాజక క్రమాన్ని యాజకుడిని మారిస్తే యాజక ధర్మము మారిపోద్ది. అంటే బలి అర్పించడానికి ఎడ్లక్కర్లేదు, పౌరాలక్కర్లేదు, గొర్రెలక్కర్లేదు, మేకలక్కర్లేదు, గువలక్కర్లేదు. ఇప్పుడు ఏం కావాలి, ఒక శరీరం కావాలి. యేసుకి దేవుడు ఏం చేశాడంటే ఒక శరీరాన్ని అమర్చాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆ శరీరమును బాడీని ఎలా అమర్చాడో తెలుసా, ఆ తల్లి గర్భంలోకి పెట్టినటువంటి పిండము దాని అంతటా అది దేవుని ద్వారా పోషించబడి ఎదిగే ఒక అద్భుతంగా తయారు చేసి ఆ శరీరాన్ని బాడీలో పెట్టాడు. ఎవరి బాడీలో, మరియ గర్భములో. మరి ఎదగడానికి కావలసిన పద్ధతి అంతా ఎవరు చూడాలి, దేవుని ఆత్మ చూడాలి. క్షమించండి, ఈ వాస్తవ విషయాన్ని మీరు అర్థం చేసుకోవడానికి ప్రయాసపడాలి. ఏంటంటే జీసస్ బర్త్కి ఆ గర్భములో పడినటువంటి పిండముకి తల్లి శరీరం నుంచి వచ్చిన అంబిలికల్ కార్డు ఉండదు, అటాచ్మెంట్ ఉండదు. ఒకళ్ళు ఉంటే ఏం జరుగుద్దో చెప్తాను, జీన్స్ అనేవి ఆ శరీరం నుంచి శరీరంలోకి వచ్చేస్తే లేవా, వచ్చేస్తాయి. బ్లడ్ ప్యూరిటీ అవుతుందా, ఇంప్యూరిటీ అవుతుందా? తల్లి శరీరం ఆల్రెడీ అపవిత్ర రక్తం, దాని శరీరంలో నుంచి పిల్లడికి వెళ్తే ఏమవుతుంది, ఇట్ బికమ్స్ సిన్. ఆలోచనలు తల్లిలో అపవిత్రమైన ఆలోచనలు ఉంటాయో ఉండవు, వచ్చినప్పటి నుంచి ఆలోచనలు, నా తల్లి నన్ను పాపంలో కనదంటాడు యోబు. సో అన్ని ఆ మలినమైన ఆలోచనలు లోకంలో చూసిన పద్ధతి అన్నీ కూడా బిడ్డలోకి ఎరుగుతూ వెళ్తాయా లేవా. యేసు శరీరమును మాత్రమే తీసుకుని ఆ శరీరంలోకి వచ్చాడు, ఆ శరీరము తల్లి గర్భంలోనికి వచ్చాడు. సృష్టిని దేవుడు తయారు చేసినప్పుడు నోటి మాట చేత సృష్టి అంతటిని తయారు చేశాడు. మరి రక్షణ ప్రణాళికను కూడా దేవుడు ఒక నోటి మాట చేత దేవుడు తయారు చేసేయచ్చు, కానీ చేయలా. నేను అందుకే మీకు చెప్పాను, ఆదాములో నుంచి అవ్వని తీసేటప్పుడు ఎలా తయారు చేశాడు, మళ్ళీ బాడీ లోపల నుంచే బయటికి తీశాడు. ఇప్పుడు యేసు అనే వ్యక్తిని తీయాలన్నా కూడా మరి ఎలా తీయాలి, స్త్రీకి కనాలి కదా. ఆ అపవాదిని చంపాలంటే అతడు ఏం చేయాలని, వాడిని కొట్టాలి, చితకొట్టాలి. అందుకని ఎక్కడి నుంచి రావాలి, బాడీలో నుంచే రావాలి. అందుకనే ఒక స్త్రీని సెలెక్ట్ చేసుకున్నాడు. ఆ స్త్రీ బహుశా నువ్వు 2016-17 సంవత్సరాల తర్వాత పుట్టావు, నువ్వు ముందు పుట్టుంటే నువ్వు కూడా దయ్యేదాన్ని, దాన్ని నిన్ను కూడా దేవుడు సెలెక్ట్ చేసుకునేవాడు నువ్వు ఆ పద్ధతిలో ఉండుంటే. సో ఆ దయ పొందిన ఆ స్త్రీ శరీరంలో నుంచి యేసు ప్రభువారు బయటకు వచ్చాడు. అయితే ఆదాములో నుంచి హవ్వ వచ్చినట్లు మరియలో నుంచి యేసు బయటకు వచ్చాడు. ఇద్దరికి ఏ సంబంధము కూడా లేదు, మరియ శరీరములో పెరిగాడే తప్ప మరియ శరీరానికి యేసు శరీరానికి ఏ మాత్రం కనెక్షను లేనే లేదు. ఇప్పుడు చెప్తాను వినండి, ఒకరోజు ఆ యేసు ప్రభువారు ఎక్కడ పుట్టాల్సి వచ్చిందో తెలుసా, మీరు చదువుకున్నటువంటి ఈ పద్ధతి ప్రకారం మీరు చూస్తే ఎక్కడ, సత్రములో స్థలము లేదు కాబట్టి ఎక్కడ, పశువుల శాలలోకి వెళ్ళిన తర్వాత గర్భము డెలివరీ అయిపోయింది. డెలివరీ అయిన వెంటనే మనకు బైబిల్ చక్కగా చెప్తుంది, మోషే కాలం నుంచి ఇప్పటి వరకు మనం చూసినప్పుడు ఖచ్చితంగా మంత్రశాలలు పని ఉందా లేదా బైబిల్లో ఉంది. మరి యేసు ప్రభు వారి కాలంకి వచ్చేటప్పటికి మరి అక్కడ ఎవరు మంత్రశాలలు ఉన్నారా లేరా, సత్రంలో ఇంకెవరైనా ఫ్యామిలీస్ ఉన్నాయా, పోనే ఎవడో చేరడు. ఎందుకంటే ఖచ్చితంగా పరదేశి ఇంటిని ఆశ్రయిస్తే పరదేశికి ఖచ్చితంగా కుటుంబం ఇవ్వాలి. దేవుడికి తెలుసు ఈ కుటుంబానికి ఏ ఇతర కుటుంబాలతో కూడా సంబంధం అవసరం లేదు. ఎవరున్నారు ఆ కుటుంబంతో, దేవుని ప్రణాళిక నడిచింది, వాళ్ళ గురించి ఒక నక్షత్రం ఉదయించింది, వాళ్ళ గురించి కొంతమంది జ్ఞానులు బయలుదేరారు, వీళ్ళ గురించి హేరోదు చంపడానికి బయలుదేరాడు, వీళ్ళ గురించి అన్ని ప్రణాళికలు నెరవేరాలి కాబట్టి ఏ అవకాశం లేని ఒక వ్యక్తిని దేవుడు అక్కడ పుట్టించడానికి ప్రయత్నం చేశాడు. లెట్ మీ క్లియర్ యూ, ఆ ప్రదేశంలో మంత్రశాన్ని బొడ్డు కత్తిరించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే బొడ్డుతాడు ఆయనకి లేదు కాబట్టి. తల్లి శరీరానికి బిడ్డ శరీరానికి ఏమాత్రం సంబంధం లేని డెలివరీ మొదటి సృష్టిలో అద్భుతం. ఆదాముని తయారు చేసినప్పుడు ఏ అద్భుతం అయితే జరిగిందో, నేలబట్టి నుంచి జీవవాయువుని పంపాడో అదే వాయువు పిండముగా ఒక శరీరాన్ని తీసుకుని బయటకు వచ్చి పడింది యేసు. వినండి, ఆ యేసుకి ఈ అంబిలికల్ కార్డ్ ఎప్పుడైతే ఏర్పడుతుందో, ఆఫ్టర్ 3 months or 4 months బాడీ బేబీ పెరుగుతూ ఉండేటప్పుడు, ఫీటస్ పెరుగుతుండేటప్పుడు డెఫినెట్గా తల్లికి మిల్కీ గ్లాండ్స్ డెవలప్ అవుతాయి, పాలిచ్చేటువంటి గందులు పెరుగుతూ ఉంటాయి. కానీ మ్యారీకి జరిగిన ఒక అద్భుతం ఏంటంటే, పిల్లవాడు పుట్టేశాడు, పాలుకు అవకాశం లేదు. ఎందుకు, లోపల ఆ సంతానోత్పత్తికి సాయంత్రమైనటువంటి ఆ కార్డు ఆ బిడ్డ పేగు లేకపోవడం వల్ల. పశువుల శాలలోకి ఎందుకు వెళ్ళి పుట్టాల్సి వచ్చిందో తెలుసా, మరి పాలు ఎవడు పడతాడు పిల్లవాడికి, అందుకు పశువుల శాలలోకి వెళ్ళి తొట్టులో పడుకోబెట్టారు. అక్కడున్న పశువులు, అక్కడున్న ఆవులు, అక్కడున్న ఇతర జంతువులు ఆ యేసుకి పాలు ఇచ్చాయి. ఆ పాలుతో ఆయన పెరిగాడు. దేవుని సృష్టిలో నుంచి వచ్చినటువంటి జంతువుల్లోంచి తీసుకున్నాడు తప్ప ఎక్కడ మానవుని యొక్క కలయిక అతని శరీరంలోకి ఏమాత్రము కూడా టచ్ చేయబడలేదు. అంతటి హోలీ మ్యాన్ జీసస్ ఎదిగాడు. అందుకు పశువుల శాలలోకి వెళ్ళి పుట్టాల్సి వచ్చింది. మనం పశువులతో పూజించాల్సిన పని లేదు. అవసరం ఏంటి అని అంటే దట్ ఈస్ డిసైడెడ్, దట్ ఇస్ అ జడ్జ్డ్, దేవుడి నిర్ణయం అది అంతే. సరే, ఇప్పుడు అక్కడికి వచ్చేసాడు. అక్కడికి వచ్చేసిన తర్వాత లూకా సువార్త 2:40 చెప్తుంది, ఆ బాలుడు ఎదుగుచు బలము పొందుచూ ఉండెను. ఏం పే ఎలా ఉన్నాడంట? ఎదుగుచు. ఎందుకు బలం పొందుతున్నానని చెప్పాడు? వై ఇట్ వాస్ మెన్షన్. సహజంగా మనందరికీ ఉన్నటువంటి విషయం ఏంటో చూడండి. ఏమండి, పిల్లలు పుట్టేసిన తర్వాత పోతపాలు పుడితే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారా, లేకపోతే తల్లిపాలు తాగితే ఆరోగ్యంగా ఉంటారా? తల్లిపాలే కదా. డబ్బా పాలు పోతపాలు పెడితే పిల్లల పరిస్థితి ఏంటి? బలంగా ఉంటారా? వాళ్ళు ఐడెంటిఫై చేయొచ్చు, ఇది ఏదో తేడా ఉంది అని. అలాంటిది యేసు గురించి ఆ మాట క్లియర్గా చెప్పబడింది, అతను బలము పొందుకుంటూ పెరుగుతున్నాడు. హీ వాజ్ విత్ ద స్ట్రెంగ్త్. ఆ కిందన 52 అంటాడు, దేవుని దయ్యందు పెద్దల దయ్యందు వాక్యం ఎందు కూడా ఆయన ఎదుగుతూ ఉన్నాడు. లెట్ మీ టెల్ యూ, ఆయన ఎంత ఆ బాడీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిందో చూసి 12వ సంవత్సరంలో, జస్ట్ ఏజ్ ఆఫ్ 12, వచ్చి తప్పిపోయినప్పుడు అందరూ వచ్చి ఏమడిగారు, అయ్యి బాబు ఏంటి నువ్వు వెళ్ళిపోయావు అని అడిగితే ఆయన ఏమన్నాడు, నేను నా తండ్రి పని మీద ఉండాలని తెలియదా, ఎక్కడి నుంచి వచ్చింది బాడీ? భూమి మీద నుంచి వచ్చింది. క్రియేట్ చేసింది ఎవరు? అక్కడి నుంచి వచ్చాడు యేసు. ఎక్కడి నుంచి? తండ్రి దగ్గర నుంచి భూమి మీదకి వచ్చి భూమి మీద ఉన్న శరీరాన్ని తల్లి శరీరంలోకి తీసుకుని తల్లి శరీరంలో నుంచి బయటకు వచ్చాడు. ఈ ప్రణాళికలో యేసు భాగము, తండ్రి భాగము, ఆత్మ భాగము సమానం. క్లియర్? ఇప్పుడు ఏం జరిగిందో చెప్తాను వినండి. పరిశుద్ధాత్మ వలన గర్భము, తండ్రి వలన ప్రణాళిక నెరవేర్చింది క్రీస్తులో, యేసులో నెరవేరినటువంటి లేఖనం అన్నమాట. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి. లూకా సువార్త 11:27 ఒక మాట మీ అనుమానం వస్తుంది ఇక్కడ, ఆల్రెడీ వచ్చేసి ఉంటుంది ఈ పాటికి, దాన్ని అలా పట్టుకోండి, నేను మీ దగ్గరికి వచ్చేసాను. లూకా 11:27-28, ఆయన ఈ మాటలు చెప్తుండగా ఆ జన సమూహంలో నుంచి ఒక స్త్రీ గొప్పగా అరిసిందండి. ఏముందో తెలుసా? నిన్ను మోసిన గర్భము, నీవు కుడిచిన స్థలములు ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా, ఆల్రెడీ ఏమన్నాడు, అమ్మా రే బాబు నిన్ను కన్న తల్లి, నువ్వు ఏ రొమ్ము పాలు తాగావో ఆ తల్లి చాలా గొప్పవి అని, అంటే పాలు తాగారు అనడానికి ఇక్కడ వాక్యం ఉంది కదా. వెంటనే ఏసు ఏమన్నాడు చూడండి అక్కడ, అవును కానీ, అవును కానీ, ఇమ్మీడియట్గా చెప్పేశాడు ఆయన, అవును కానీ దేవుని వాక్యమును విని దానిని గైకును వాడు మరిధన్యులని చెప్పిన. అంటే ఇప్పుడు ఏది యాక్సెప్ట్ చేస్తున్నాడు ఆయన? నన్ను కన్నా తల్లి గొప్పది కాదు, నాకు పాలిచ్చి పెంచిన తల్లి గొప్పది కాదు, నా మాట విని దాన్ని గైకొనిన వాడు ధాన్యులు. 8:21 నేను చెప్తుంది, లూక్ 8:21, సేమ్ సిచ్యువేషన్. మీరు ఒకసారి చెప్పి అదే పట్టుకుంటారు కాబట్టి దానికి రెండో కౌంటర్ చూపిస్తున్నాను. 8:21, అందుకు ఆయన ఆల్రెడీ అక్కడ ఏం చెప్పారు, హాయ్ బాబు ఏసే మీ అమ్మగారు అక్కడ ఉన్నారు, మీ అన్నయ్యలో మీ తమ్ముడు కూడా, మీ తమ్ముళ్ళు అక్కడ ఉన్నారు, రా ఒకసారి వెళ్ళానంటే అప్పుడు అన్నాడు ఏమంటు చూడండి, 21, అందుకు ఆయన దేవుని వాక్యం విని దాని ప్రకారము జరిగించి వారే వీరే నా తల్లి నా సహోదరులని. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మీరు ఏమనాలి, అతనికి తల్లి లేదు తండ్రి లేదు నువ్వు చెప్పేసుకోవాలి, అలా అవుతుందా? కాదే, ఎవరు దేవుని వాక్యం వింటారో వారితోనే యేసు ప్రభు సంబంధం గురించి మాట్లాడతాడు. వినని వారితో ఆయనకి అసలు ఏ సంబంధం లేదు. హీ వాజ్ లీస్ట్ బదర్ అబౌట్ ఇట్. నన్ను కన్నదై బాడీ, ఇట్స్ ఓన్లీ ఎ బాడీ, ఆమె కన్యక మాత్రమే, ఆమెకు నాకు ఏ సంబంధం లేదు, నన్ను పెంచడానికి నియమించబడిన ఒక దాది మాత్రమే, నేను తండ్రి దగ్గర నుంచి వచ్చాను, నేను తండ్రి ఏకమయ్యున్న లాగున. అన్నిసార్లు ఏం చెప్తున్నాడు ఆయన, నేను తండ్రి ఏకమైన లాగున, నేను తండ్రి దగ్గర నుంచి వచ్చాను. అందరూ ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా, బాడీని చూస్తున్నారు లేకపోతే బేబీని చూస్తున్నారు. ఈ క్రిస్మస్ అది, తల్లిగారు మరి అమ్మగారికి దండాలు పెట్టేస్తున్నారు, పిల్లోడైన బేబీ వేసిన పట్టుకుని ముద్దులెట్టేస్తున్నారు. అసలు ఆ రెండూ చూడొద్దని చెప్తున్నాడు ఆయన, మీరు చూడాల్సింది వేరే, నన్ను చూడండి అని చెప్తున్నాడు. ఆయన ఏం చెప్పాడో చూద్దాం ఒకసారి. అయితే చాలాసార్లు ఎప్పుడైతే బిగినింగు ఎండింగు లేనివాడు ఎలాగైతే వచ్చి ఆనందిస్తాడో చెప్తాను. ఏమండి, భూమి మీద ఎవరైనా తండ్రి ఉండి, లిజన్ కేర్ఫుల్లీ, ఎనీ ఫాదర్ ఉండి, ఎర్త్లీ ఫాదర్ ఉండి, ఎర్త్లీ మదర్ ఉండి వాళ్ళకి పుడితే దెన్ క్యాలెండర్ అప్లికబుల్. హిస్ ఫాదర్ ఈజ్ ఇన్ హెవెన్, హీఈస్ నాట్ హ్యావింగ్ మదర్, ఫిజికల్ మదర్ ఓవరీ తీసుకున్న మదర్ లేదు. మరి ఇప్పుడు ఎవరితో పుట్టాడు? అద్దె గర్భము, సరోగసీ అని చెప్పాలి. ఆ స్త్రీ శరీరం మాత్రం తీసుకుని దానిలో నుంచి బయటకు వచ్చాడు. ఏమండి, ఫాదర్ లేడు, మదర్ లేడు, తల్లి లేడు, తండ్రి లేడు, ఆది అంతము అయ్యున్న వాడికి భూమి మీద డిసెంబర్ 25 డేట్ పెట్టగలిగిన జ్ఞానం ఎవడండి? ఎవడండి 25వ తారీఖున పుట్టాలని రుజువు చేయగలిగిన వాడు? ఫిజికల్ స్ట్రక్చర్ ఉన్నవాడికి క్యాలెండర్ అప్లికబుల్ అవుతుంది, బికాజ్ యువర్ బిలాంగ్స్ టు ది ఎర్త్లీ. అక్కడ రికార్డ్ చేయబడింది యేసు ప్రభు పుట్టాడు అనే విషయం చరిత్రక ఆధారాలతో రికార్డ్ చేయబడింది. ఇట్ ఈస్ ద పర్సన్ వాజ్ అలైవ్, దట్ ఈస్ ద స్టేట్మెంట్. ఇట్ ఈస్ నాట్ దట్ ఇట్ ఈస్ బోర్న్ ఆన్ 25th or 26th. ఏజ్ ఎవరికి ఇస్తారు? మీరు పుట్టారన్న విషయాన్ని రుజువు ఉండాలి తండ్రికి, తల్లికి, పలానాదానికి. నేను ఈ విషయాన్ని సైంటిఫిక్గా మాట చెప్తాను. ఎవరైనా టెస్ట్ ట్యూబ్ బేబీని కనుక మీరు తీసుకొస్తే, టెస్ట్ ట్యూబ్ బేబీకి డే టు డే డిసైడ్ చేయాల్సి వస్తే సైంటిస్ట్ తలబద్దులుకొని చస్తాడు. ఫిజికల్గా ఒక డేట్ మాట్లాడతారు, అలాంటి డేట్ ఈ డేట్ అంతేగాని దిస్ ఇస్ నాట్ ద సైంటిఫికల్ ప్రూవన్. అలా చెప్పే జ్ఞానం వెరితనం. అది అనవసరంగా 25, 26 కన్ఫ్యూజ్ అవ్వకండి. పుట్టాడా లేదని అది నమ్మండి. అందుకే చూడక నమ్మిన వారు ధన్యులు. రైట్, లెట్ మీ కమ్ టు యూ. సో యేసు క్రీస్తు వారికి ఏమీ లేను. ఒకవేళ యేసు ప్రభుకి 25 డిసెంబర్ అని మీరు ఏమైనా డేట్ పెట్టగలిగితే ఆ ఫాదర్ కూడా డేట్ పెట్టేయండి. ఎవరో ఫాదరు? ద లార్డ్ యెహోవా జీరే. ఆయన చెప్పేసేయండి. ఆ యెహోవా దేవుడు కూడా చెప్పేసేయండి. మీరు 50కి, 50 నువ్వు ఇప్పుడు పుట్టి ఉంటాడు, 50కి ఇన్ని సంవత్సరాలు ఉన్నాయి, 50 ఇలాంటి వాడని మీరు అని చెప్పగలిగితే నరకానికి పోతారు. అలాంటి పనులు చేయకండి. ఆ పద్ధతి లేదు బైబిల్లో. ఎందుకంటే చెయ్యలేము. అందుకనే యేసుక్రీస్తు వారి పుట్టుక బైబిల్లో మర్మముగా దాయబడింది. అది హిడెన్ చేయబడింది. దాన్ని ఓపెన్ చేసే జ్ఞానం నీకు లేదు. నువ్వు అనవసరంగా మనుషులు పాడు చేయకు. దాని గురించి తర్క వివాదాలు పెట్టుకోకండి. సెలబ్రేషన్ ఇస్ నాట్ ఇంపార్టెంట్, దట్ ఈస్ వాట్ ద బైబిల్ సేస్. దాని గురించినటువంటి వివాదాలు వీటికి వెళ్ళిపోయారు. ఓకే, లెట్ మీ కమ్. యాకోబులో దేవుని యొక్క విషయం గురించి యేసుప్రభు వారు చెప్పినటువంటి మాట కరెక్ట్గా మీరు చూసినట్లయితే, శరీరానికి శరీరం పరిపూర్ణంగా పరిశుద్ధంగా వచ్చింది. అది ఎప్పుడు బలిని కోరే దేవుడు కాదు. యాజక ధర్మం మారిపోతుంది. గొర్రెలు కోడలు అక్కర్లేదు అక్కడ. ఇప్పుడు యాజకుడు ఎవరిని బలివ్వాలి? రక్త మాంసాలు కలిగిన ఒక మానవుని, పరిశుద్ధమైన మానవుని బలివ్వాలి. మానవుడిని బలివ్వాలి. యాజకుడు మారిపోవాలక్కర్లేదా? బలి చెల్లించడానికి ప్రణాళిక మారిపోవాలక్కర్లేదా? దెన్ బిగిన్స్. యేసుప్రభుని చూసిన వెంటనే బాప్తిస్మిత్ యోహాను 1వ అధ్యాయంలో స్పష్టంగా గుర్తుపెట్టి ఏం చెప్పాడు తెలుసా? ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల. ఎవరండి ఆయన? క్లియర్గా వచ్చేసిందా లేదా? 35వ వచనం, యోహాన్ 1:35, జాన్ 1:35, లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల. ఇప్పుడు బలి చెల్లించేసిన తర్వాత యోహాన్ పని అయిపోయింది. ఇంకా అక్కడ నుంచి యాజక ధర్మం మారిపోతుంది. ఏంటి కొత్త నిబంధన వచ్చేసింది? నా రక్తము వలన నేను కొత్త నిబంధన. ఏమిటా రక్తము వలన కొత్త నిబంధన? ఇప్పుడు చూద్దాం. యేసు ప్రభు వారు ఒక మాట చెప్పాడు, యోహాన్ 5:18. అందరూ ఈ బైబిల్ తీసి ఈ లైన్ అండర్లైన్ చేయండి. మీ లైఫ్ టైంకి ఇది ఒక సవాలు. జాన్ 5:18, యోహాన్ సువార్త 5వ అధ్యాయము 18వ వచనం,
ఆయన
విశ్రాంతి దినముని విశ్రాంతి దినమును ఆచరించడం అనేటువంటి ఆచారం మీరుట మాత్రమే కాకుండా
దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి.
ఆగండి, ఏం చెప్పాడు ఆయన?
దేవుడు తన సొంత తండ్రి.
దేవుడు నాకు సొంత తండ్రి అని చెప్పి
తను దేవునితో సమానునిగా చేసుకుని,
తనని దేవునితో
సమానునిగా చేసుకుని గనుక.
ఏం చేశాడు ఆలోచించండి ఒకసారి. నేను నా దేవుడు నా తండ్రి అని అంటే కుమారుడు తండ్రి ఏమవుతారట? ఈక్వల్. సన్ ఇస్ ఈక్వల్ టు ఫాదర్. తండ్రి కుమారుడు ఇప్పుడు ఏమైపోతున్నారు? ఈక్వల్ అయిపోతున్నారు. జస్ట్ ఇమాజిన్ ఇట్. యేసు మీద మోపబడిన నిందలలో ప్రధాన నింద ఏంటో తెలుసా? అతడు తండ్రి కొడుకుని అని చెప్పుకుంటున్నాడు. కొడుకు ఎవడైతే ఉన్నాడో తండ్రికి ఏమవుతాడు? అది ఈక్వల్ అయిపోతాడు. ఇప్పుడు నేనున్నాను, నా ఫాదర్, నేను ఈక్వల్ అవుతాం. వీఆర్ ఫ్రమ్ వన్. నేను ఎక్కడి నుంచి వచ్చాను? ఇన్ మై ఫాదర్. నా తండ్రిలో నుంచి నేను బయటకు వచ్చాను. కానీ యేసుక్రీస్తు వారు ఇక్కడ యోహాను ఇక్కడ యోసేపు నుంచి రాలా, మదర్లో నుంచి రాలా. ఎక్కడి నుంచి వచ్చాడు? తండ్రి దగ్గర నుంచి వచ్చాడు. దట్ ఈస్ వై అతని శరీరంకి ఈ భూమి శరీరానికి ఏమాత్రం లింక్ లేదు. వచ్చి ఆయన చెప్పాడు అన్నమాట. ఇప్పుడు చెప్పండి, తండ్రి ఆయన ఇప్పుడు ఎవరు? ఈక్వల్ అయిపోయాడు. ఎప్పుడైతే ఈక్వల్ అయిపోయిందో ఇంకా తర్వాత అన్నిటిని మీరు చూసినప్పుడు తండ్రి ఏం ఆలోచిస్తున్నాడో కొడుకు ఏమవుతాడు? తండ్రి ఏం చెప్తాడో కొడుకు ఏం చేస్తాడు? తండ్రి ఏమి ఏ విషయాలను చేయాలనుకుంటాడో కొడుకు ఏం చేస్తాడు? అందుకు యేసు ప్రభు భూ సంబంధమైన ఏ కోరికకు, ఏ రకమైన శక్తికి, ఏ బలానికి, ఏ ప్రభావానికి అతిథుడిగా జీవించాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? నా తండ్రి చిత్తము, నా తండ్రి కోరిక, నా తండ్రి ఇష్టము, నా తండ్రి అభీష్టము, నా తండ్రి దగ్గర చూసింది, నా తండ్రి దగ్గర విన్నది, నా తండ్రి దగ్గర ఒక రాజ్యం ఉంది, నా తండ్రి దగ్గర ఒక సింహాసనం ఉంది, నా తండ్రి దగ్గర కొత్త పేరు ఉంది, నా తండ్రి దగ్గర నాకు ఒక నిబంధన ఉంది. నా తండ్రి, నా తండ్రి, నా తండ్రి. బైబిల్ అంతా చెప్పినప్పుడు ఆయన ఏం చెప్పాడు? నా రాజ్యము వచ్చునుగాక. తండ్రి నీ చిత్తము ఎలాగుంటుందో ఆ రాజ్యంలో, ఈ రాజ్యంలో కూడా అలాగే తయారు చేయి, వచ్చునుగాక. ఇంకా హీ హింసెల్ఫ్ వాజ్ డిసైడెడ్. నాదేమి లేదు. అంత ఎవరిది? ఈ లోకంలో ఉన్న మీరు, మన ఒక రాజకీయ నాయకుడికి కుమారుడే గనక రాజకీయ నాయకుడు చనిపోతే ఈయన వారసుడు అయ్యాడనుకోండి, ఎవరు రాజ్యం సృష్టిస్తాడు చెప్పండి? తన తండ్రి పెట్టిన పార్టీ, తండ్రి పెట్టిన గుర్తు, తండ్రి పెట్టిన ఇవే. కానీ యేసు డైరెక్ట్గా చెప్తున్నాడు, దేవుని దగ్గర నుంచి వచ్చి చేస్తున్నాను అని చెప్పాడు. చూడండి, యోహాన్ సువార్త 4:34, ఈ మాట మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. జాన్ 3:16 ఏం చెప్తుంది మనకి? దేవుడు దేన్ని ఎక్కువ ప్రేమించాడు? లోకాన్ని ఎక్కువగా ప్రేమించాడు. ఎక్కువగా ప్రేమించి ఏం చేశాడు? తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వసించిన వారికి నశింపుకు నిత్య జీవం పొందినట్లు తన కుమారుణ్ణి. చూడండి, కొడుకుని ఇక్కడికి పంపించడానికి కారణం ఏంటి? దేవుడు ఎవరిని ప్రేమించాడట? మనల్ని ప్రేమించాడు. మనలందరినీ ప్రేమించాడు కాబట్టి ఎవరిని తీసుకొచ్చాడు? కుమారుడిని పంపించాడు. ఇప్పుడు కుమారుడు ఎవరిని ప్రేమిస్తాడు? మరి డెఫినెట్గా తండ్రి ఇష్టాన్ని చేస్తాడు. కుమారుడు ఏం చెప్తున్నాడంటే, నేను కూడా నా తండ్రిని ప్రేమిస్తున్నాను, మీరు కూడా మీ పూర్ణాత్మతో పూర్ణ బలంతో శక్తితో దేవుడని యెహోవాను ప్రేమించండి. బికాజ్ ఐ లవ్ హిమ్ యాజ్ సేమ్, మీ నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించండి. నేను మిమ్మల్ని ప్రేమించడానికి వచ్చాను, ప్రేమకు మాదిరిని చూపడానికి వచ్చాను. మొదటి కొరింత 13లో మీరు చదివితే ప్రేమ యొక్క భాష్యము నిర్వచనము ఓపెన్గా కనబడింది. ఆయన మానవ శరీర సంబంధమైన రాగద్వేషాలకు అతీతుడు. బికాస్ హీఈస్ నాట్ హ్యావింగ్ అమ్లికల్ కార్డ్ ఆన్ ది ఎర్త్. తల్లిదండ్రి శరీరం నుంచి పుట్టినవాడు కాదు కాబట్టి అనురాగ ద్వేషం లేదు. కానీ ఎవరి దగ్గరికి వచ్చిన ఆయన ఒకటే చెప్పాను, నా రాజ్యము తండ్రి దగ్గర ఉన్న రాజ్యం, నా సింహాసనం. ఎలా మనలోకి సంపూర్ణం చేయడానికి వచ్చాడో ఇప్పుడు నేను కట్ షార్ట్ చేసి చెప్తున్నాను. చూడండి, 1 కొరింథియన్ 3:16, శాశ్వతంగా మనతో నిల్వ చేయడానికి సత్యమునందు మనల్ని ప్రతిష్ఠించి దేవుని దగ్గర నుంచి వచ్చాను అని జాన్ 13:3 చెప్పినట్లు మనతో ఏం చెప్తున్నాడో చూడండి. మీరు ఎవరు? మీరు దేవుని. ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. ఇందాక 2 సామ్యుల్లో నా కొరకు ఒక మందిరాన్ని శాశ్వత కాలం కట్టిస్తాను అన్నాడా లేదా? ఏదా మందిరం? దేవుడు ప్రేమిస్తున్న ఆలయం ఏది ఇప్పుడు? ఈ బిల్డింగా? నువ్వా? ఎవరు? బికాజ్ యూ, నువ్వు 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 వాక్యం ఏంటో నువ్వు నువ్వు దేవుని మందిరం. ఎవరికి? దేవునికి. నెక్స్ట్ 3:9, అదే 1 కొరింథియన్ 3:9, వ్యవసాయమును దేవుని గృహము, దట్ ఈస్ ద కింగ్డమ్. ఏమండి, హౌస్ మేకర్, యువర్ ద క్వీన్ ఆఫ్ ద హౌస్. మీ గృహానికి మీరు రాజ్యము. మీది రాజ్యము అనగా నీ ఇల్లు, మొదటిగా నీ ఒళ్ళు, రెండవదిగా నీ ఇంటికి ఆయన ఒక రాజ్యము. ఇక్కడ రాస్తాం కదా, యేసును ఈ గృహమునకు క్రీస్తే అధికారి లేక అధిపతి. ఎందుకు? హీ దిస్ ఇస్ కింగ్డమ్. అతని రాజ్యం ఈ ఇల్లు. ఈ ఇంట్లో ఉన్న మనుషులు ఆయన వారు, ఆయన సైనికులు, ఆయన పనివారు, ఆయన స్నేహితులు, ఆయన వారసులు. మనం ఎవరివి? ఆయన రాజ్యము. మొదటిగా ఆయన ఆలయం, రెండవదిగా ఆయన వారసులు. 6:19, 1 కొరింథీ 6:19, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడింది, మీలో పరిశుద్ధాత్మకు పరిశుద్ధాత్మనికి ఒక సింహాసనపు ఆలయముగా మారింది. సింహాసనము దావీదు దగ్గర చెప్పినటువంటి ప్రవచనం యేసు దగ్గర నెరవేర్చి, యేసు దగ్గర నెరవేర్పు ఎవరితో అంతమైందో తెలుసా? నీతో అంతమైంది, నీ దగ్గర నెరవేరింది. నీ లోపల నీ మీద అధికారము పూర్తి స్థాయిలో సింహాసనం మీద ఎవరైతే కూర్చొని నడిపిస్తారో, ఎందరో ఆత్మచేత నడిపించబడతారో వారందరూ ఏమవుతారు? ఎందుకు దేవుని కుమారులు అవుతారు? నీ సింహాసనానికి ఆయన అధికారి, పరిశుద్ధాత్మ దేవుడు. దెర్ ఇస్ ఎ టెంపుల్, దట్స్ కాల్డ్ యూ. నెంబర్ 2, దెర్ ఇస్ ఎ కింగ్డమ్, దట్ ఈస్ కాల్డ్ ద హౌస్. దెర్ ఇస్ ఎ హోలీ స్పిరిట్, దట్ ఈస్ వాట్ యువర్ అనాయింటింగ్ అండ్ యువర్ టీచింగ్ అండ్ యువర్ లీడర్. నిన్ను నడిపించు నాయకుడు అయ్యున్నాడు. నీలో దేవుని ఆత్మ నివాసం చేస్తూ మానవుని ద్వారా రక్షణ ప్రణాళిక సంపూర్ణం చేశాడు దేవుడు. మానవుల్ని రక్షించడానికి, ఇలాంటి మనల్ని పరిపూర్ణంగా దేవుని రాజ్యంలోనికి తీసుకుని వెళ్ళాలంటే నీ పాపం తీసేయాలి, ఈ బాడీ సిన్స్ అన్ని తొలగించబడాలి. ఎవరు తీసేస్తారు? హోలీగా పరిశుద్ధంగా ఉన్న వ్యక్తి ఎవడున్నాడు? ఎవరు లేరు. అందుకు యేసు ఆ శరీరాన్ని ఆ తల్లి కడుపులో పెట్టి దాన్ని బయటకు తెచ్చి మార్గమును బోధించి, మార్గమును చూపించి, మార్గమై ఉన్నారని చెప్పి సత్యముందు మనల్ని ప్రతిష్ఠ చేస్తూ ఆయన ద్వారా తప్ప ఎవడనూ తండ్రి దగ్గరికి రాలేకుండా సిలువ మరణం అప్పగించుకోవడానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎవరైతే నీవు ఈరోజు బరులేమీ చేయక్కర్లే, పూజలు చేయక్కర్లే, అర్పణలు అర్పించక్కర్లే, యేసుక్రీస్తు ఈ లోకంలోనికి నిజంగా నా పాపాలు తీసేయటానికి వచ్చాడని ఒక్క నమ్మకాన్ని బట్టి నువ్వు ఒప్పుకుంటే యువర్ రైన్ ఇస్ ఫినిష్, యూ విల్ సేవ్డ్, నువ్వు రక్షించబడతావు. ఏం చేయక్కర్లే, ఒక్క విషయం అంతే, నేను నా పాపాల కోసం యేసు ప్రభు వచ్చాడు, నిజంగా నేను చూస్తున్నాను నమ్ముతున్నానని ఒప్పుకుంటే నీ రక్షణ సంపూర్ణం చేయబడింది అంతే. నిన్ను దేవుని దగ్గరకు తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టడానికి ఆయనకున్నటువంటి గొప్ప మహిమ నీతో చేయటానికి చెప్తున్నాడు. అందుకే రోమన్స్ 14:7 చెప్తాడు, దేవుని రాజ్యం ఎలా ఉందట? నీతి, సమాధానం, నెక్స్ట్ ఆత్మ ఏందలి, ఆనందం. పరలోకంలో ఎలా ఉంటుందో భూమి మీద కూడా క్రైస్తవుడి కుటుంబం అలాగే ఉంటుంది. క్రైస్తవుడి ఆలోచన అలా ఉంటుంది, క్రైస్తవుడి ఊహ అలా ఉంటుంది, క్రైస్తవుడి ప్రవర్తన అలా ఉండాలి. క్రైస్తవుడుగా పుట్టినవాడు లేక క్రీస్తుని ఎరుగు రక్షణ పొంది పుట్టినవాడు, మారు మనసు తిరిగి పుట్టినవాడు, నువ్వు పాత శరీరంతో నువ్వు క్రిస్మస్కి హ్యాపీ క్రిస్మస్ అని చెప్పుకుని అరుపులు కేసినా కేకలు వేసినా వేషాలు వేసినా నీ వేషాలు చూస్తున్నవాడు ఆయన నామానికి నువ్వు చేస్తున్నటువంటి అపవిత్రమైన క్రియకు తప్పక శిక్షకు పాత్రుడిగా చేస్తాడు. జాగ్రత్త, హీ వాంట్స్ స్పేర్ యూ. ఈ రోజు కనికరం కలిగిన వాడు, ఆ రోజు ఉగ్రతతో ఉన్నవాడికి రికమెండేషన్ లేవో, ఆ రోజు తండ్రి తండ్రి అని ఆయన నామంలో అడిగితే ఏమన్నాడు, నువ్వెవడో నాకు తెలిసిపో అన్నాడంట. జాగ్రత్త, నీ గురించి అదే మాట చెప్తాడు. ఇక విలాసాలు మానే, ఉల్లాసపు కేకలు మానే, పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి అంత దైవికమైన ప్రణాళిక నీ ద్వారా నెరవేర్చాలని ఆశపడితే క్రైస్తవ ప్రేమ లేని సాక్ష్యపు జీవితాలు దేవునికి అంగీకారం కావు. నువ్వు బతుకుతున్నది దేవుని కోసం, దేవుని కృపలో, దేవుని దయలో. అలాంటి శాశ్వతమైన కృప ఈరోజు మన మీదకు ఉంచి ఈ కాలంలో మనకి ఈరోజు రక్షణ ప్రణాళికను వివరించాడు దేవుడు. ఈ రక్షణ సంపూర్ణం చేయబడాలని దేవుని ఆశ. నువ్వు లేకుండా రక్షణ ప్రణాళిక సంపూర్ణం చేయబడదు. విత్ యూ, విత్ జీసస్, విత్ హోలీ స్పిరిట్ అండ్ విత్ ది వర్డ్ ఆఫ్ ద గాడ్ నీ రక్షణ సంపూర్ణం చేయబడుతుంది. ప్రియులరా, మీరు ఎలాంటి వారైనా ఎంతటి వారైనా ఇప్పటికైనా నీ ప్రవర్తన దిద్దుకోకొక యేసుప్రభు వచ్చాడులే అని నువ్వు అనుకుంటే శిక్షకు పాత్రుడు అవుతావని హెచ్చరిక చేస్తున్నాను ఈరోజు క్రిస్మస్లో. ఇక బతికేస్తాను ఇలాగే బతుకుతున్నాను అనుకుంటావో, ఇంకా మారు మనసు లేకుండా నువ్వు బతికితే నువ్వు నరకానికే వెళ్తావు, పరలోకంలో నీకు ద్వారం లేదు. జాగ్రత్త, ఇంకా నాకు బొమ్మలు ఉన్నాయి, విగ్రహాలు ఉన్నాయి, మా దేవుళ్ళు ఉన్నారని అటువైపు తిరిగితే నరకపు అంచుల్లో శిక్షను ఎదుర్కొంటావు. జాగ్రత్త, బికాజ్ రక్షించబడ్డానికి నీకు దారి చూపిస్తే దారిలోకి రాకుండా నువ్వు ఇంకో దారిలో తిరుగుతానంటే ప్రభు నిన్ను ప్రేమతో మరోసారి రాత్రి చెప్తున్నాడు, నా మాట విను, ఆయన మాట విని స్వస్థత పొందు, రక్షణ పొందు, విశ్వాసముంచు నశింపక నిత్య జీవం పొందుతావు. కుమారుని ఎందు విశ్వాసముంచితే. ప్రార్థన చేద్దాం, ప్రభు సహాయం అడుగుదాం.